అందరూ బాగున్నారా? బ్లిస్ఫుల్ గా ఉన్నారా, లేకపోతే ఏదో అలా నడుస్తున్నా జీవితం? వెరీ గుడ్. ప్రతిసారి డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏమైనా మీలో మీరు చర్చించుకున్నారా? ఓకే, చర్చించుకుంటే దాంట్లో కొన్ని విషయాలు నాకు తెలియజెప్పండి. నికిత్ రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది సారాంశం. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? అమలహరినామ్, అమలహరినామేనా? వెరీ గుడ్. ఉత్సాహం అలా ఉండాలి. ఇంకా భక్త గోపి, డిస్కషన్లో ఏం పాయింట్స్ వచ్చినాయి? ఓకే, సో మన దగ్గర ఉన్నటువంటి ఫెయిత్ ఏమిటి? అబ్బా, ట్రాన్సెండెంటల్ ఫెయిత్. వెరీ గుడ్. ఉంటే ఎంత బాగున్నా, ట్రాన్సెండెంటల్ ఫెయిత్ ఉంటే ఎంత బాగున్నా. ఇప్పుడు ట్రాన్సెండెంటల్ ఫెయిత్ వచ్చిందా? నా క్లాసెస్ అంత పవర్ ఉంది అనమాట. ఒక్కసారి బ్లైండ్ ఫెయిత్ మారిపోయి ట్రాన్సెండెంటల్ ఫెయిత్ వచ్చేసింది. వెరీ గుడ్. ఎనీవే, అలా అయితే ఎంత బాగున్నా నిజంగా, చాలా సంతోషం. దొరికింది, దొరికింది. థ్యాంక్ యూ. మంచిగా ఈ ఒక ప్రేస్ లో ఉంటే ప్రతిసారి మళ్ళీ తెచ్చుకోకుండా అయితే. ఇంకొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా లాస్ట్ సారి. ఈ మూడు వర్గాల గురించి చెప్పుకున్న తర్వాత దాని గురించి వివరణగా ఇంకొన్ని చెప్పుకున్నాం కదా, అవి ఎవరికైనా గుర్తుందా? ఎస్ బాలాజీ, సారీ రాధాకృష్ణ. అని అనుకున్నారు, కానీ ప్రభుపాదుల వారు అది ఆయన ఏ ఫెయిత్ మీద చెప్పారు? ప్యూర్ ఫెయిత్, ట్రాన్సెండెంటల్ ఫెయిత్. ఇంకా గుడ్. మీకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించినవన్నీ చెప్తూ ఉండండి ఒక్కొక్కరు. పూర్తిగా తర్కంలో మునిగిపోతే నిజమైన సత్యం మనం మర్చిపోతాం, మరుగును పడిపోతుంది. ఓకే, ఇంకా ఓకే. బ్రహ్మానంద, నువ్వంటే అందరికి ఇష్టమయ్యా. ఏంటో నువ్వు మాట్లాడితే అందరికి మొహాల్లో వెలుగు వచ్చేస్తాను నేను, నాతో సహా. బ్రహ్మాండం, బ్రహ్మాండం, బ్రహ్మానంద, బ్రహ్మాండ కాదు బ్రహ్మానంద. సర్కిల్ సింగ్, సర్కిల్ సర్కిల్ సింగ్. బాగుంది కదా ఎగ్జాంపుల్, సర్కిల్ సింగ్. గుర్తుండ వచ్చింది, గుర్తొచ్చిందా సర్కిల్ సింగ్ ఎగ్జాంపుల్? అదేమిటది? బ్లైండ్ ఫెయిత్ కదా, బ్లైండ్ ఫెయిత్ ఎగ్జాంపుల్. సో ఈ చర్చ నుంచి మనం అర్థం చేసుకునేటువంటిది ఏమిటి అంటే, మనం ఎలాంటి ఫెయిత్ కలిగి ఉండాలి, ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ కలిగి ఉంటేనే ఆ శ్రద్ధ అనేటువంటిది ఇంకా 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 ఇంటెన్సిఫై అయ్యి ఇంకా ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఏ స్థాయికి వెళుతుంది? ప్రేమ. మనం అనుకున్నాం కదా 8 రకాలైనటువంటి భక్తి అంచెలు, ఆదో శ్రద్ధ, సాధుసంగ, తథా భజనక్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో ఈ 8 అంచెల్లో కామన్ థ్రెడ్ ఏమిటంటే ఈ ఫెయిత్. సో ఈ ఫెయిత్ కనుక ప్యూర్గా లేకపోతే మనం ఆ స్థాయికి చేరుకోలేము. అయితే మీరు అనొచ్చు మా దగ్గర ఆ ఫెయిత్ లేదు, మేము ఎలాగో వచ్చాం, ఏదో ఫెయిత్ తో ఇక్కడికి వచ్చాం. ఏ ఫెయిత్ తో వచ్చినా కూడాను మరి అక్కడికి వెళ్లాలంటే ఎలా? ఇక్కడ కనెక్షనే ఇంపార్టెంట్. కనెక్షన్ ఏమిటి? ఆదో శ్రద్ధ తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? ఈ సాధు ఏం చేస్తాడంటే, నువ్వు ఏ ఫెయిత్ తో వచ్చినా ఆ ఫెయిత్ ని ప్యూరిఫై చేసేసి ఫైనల్ గా దాన్ని ఏం చేసి పడేస్తాడు? ప్యూర్ ఫెయిత్ చేసేస్తాడు. సో ఇన్పుట్ సరిగ్గా చేసేస్తాడనమాట. ఇన్పుట్ సరిగ్గా చేయడం వల్ల ఏమవుతుంది? ఫైనల్ గా నువ్వు ఆ ఉత్తమ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం. సో మన ఫెయిత్ మారాలంటే మనం ఎవరితో అసోసియేట్ అవ్వాలి? సాధారణంగా మనం ఎవరం కూడాను ప్యూర్ ఫెయిత్ తో రాము. సాధారణంగా ఏ ఫెయిత్ తో వచ్చుంటాం మనం? మీ ఫెయిత్ ని మీరు పరిశీలించుకుంటే మీరు ఏ ఫెయిత్ తో వచ్చినటువంటి వారని మీకు అనిపిస్తుంది? మాక్సిమం బ్లైండ్ ఫెయిత్ తో, లేకపోతే మిక్స్డ్ ఫెయిత్, రెండు కూడా పనికిరావు. దేనికి? ప్రేమ స్థాయికి వెళ్ళడానికి, భావ ప్రేమ స్థాయికి వెళ్ళడానికి రెండు పనికిరావు. ఏం కావాలి మనకి? ప్యూర్ ఫెయిత్ కావాలి. ప్యూర్ ఫెయిత్ కావాలంటే తప్పనిసరిగా ఎవరితో అసోసియేట్ అవ్వాలి? సాధుతో అసోసియేట్ అవ్వాలి. సాధుతో అసోసియేట్ అయితేనే ప్యూరిఫై వస్తుంది. సో ఈ రకంగా అయితే నేను మీకు కొన్ని సైంటిస్టులు గనక ఈ వాళ్ళని వాళ్ళ యొక్క వాదనలు గనక పరిశీలించినట్లయితే వాళ్ళ కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి మనం గతసారి చర్చించుకున్నాం. వాళ్ల వాదాలలో ఉండే లోపాలు ఏమైనా మీకు నేను చెప్పానా? చెప్తానన్నానా? నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. అది ఏది ప్యూర్ ఫెయిత్, ఏది బ్లైండ్ ఫెయిత్ అనే ఉద్దేశంలో దాని గురించి చాలాసేపు చర్చ చేశాం, అంతే కదా? డిఎన్ఏ టెస్ట్ గురించి. ఆ డిఎన్ఏ టెస్ట్ నుంచి మీకు ఉదాహరణ నుంచి అర్థమైంది ఏమిటి చెప్పండి? అది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ. దాని నుంచి మీకు అర్థమైంది ఏమిటి? మాధవానంద, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడు కరెక్టే వస్తుంది అనుకుంటాం, కానీ తప్పు. ఎందుకు? ఒకవేళ కరెక్ట్ వచ్చినా తప్పు వచ్చినా అందులో కూడా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో కూడా. సో ప్రేమించే తల్లిని నమ్ముతామా? మనకే సంబంధం లేనటువంటి కొంతమంది మనుషుల్ని నమ్ముతామా? బద్ధజీవులైనటువంటి మనుషుల్ని నమ్ముతామా? వాళ్ళు తప్పులు చేయొచ్చు, వాళ్ళు నిద్రపోవచ్చు, వాళ్ళు ఒక లేబుల్ బదులు ఇంకో లేబుల్ ఏదైనా అంటించవచ్చు, ప్రయోగశాలలో ఆ ఎక్విప్మెంట్ పనిచేయకపోవచ్చు, లేకపోతే సరిగ్గా రాయలేకపోవచ్చు, ఏదో ఎన్నో లోపాలు జరగవచ్చు. ఇంతమంది ఉన్నటువంటి ఈ టెస్ట్ నమ్ముకుంటామా? మనం ప్రేమించేటువంటి తల్లిని నమ్ముకుంటామా? అయితే అక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను మీకు చెప్పాను, గుర్తుందో లేదో, తండ్రి విషయంలో ప్రామాణికత కలిగినటువంటి వ్యక్తి ఎవరు? తల్లి. కాబట్టి తల్లి నుంచి తండ్రి గురించి తెలుసుకోవడం ప్యూర్ ఫెయిత్. తల్లి ప్రేమిస్తుంది కదా అని ఏదైనా ఆమె చెప్పిందల్లా నమ్మేయడం ఏ ఫెయిత్? రెండిటికి తేడా తెలిసిందా? ఇక్కడే ప్యూర్ ఫెయిత్ బ్లైండ్ ఫెయిత్ కి రెండిటికి మధ్య చిన్న తేడా ఉంది, హెయిర్ లైన్ డిఫరెన్స్. ఏమిటా హెయిర్ లైన్ డిఫరెన్స్? కాబట్టి తండ్రి విషయంలో మాత్రమే తల్లిని మనం నమ్మగలుగుతాం, కాని ఆమెకి సర్వం తెలిసినని మనం మాత్రం నమ్మడానికి వీలు లేదు. కాబట్టి ప్యూర్ ఫెయిత్ అంటే ఒక వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి ఏం చెప్పేసినా కూడాను నిజమని నమ్ముకోవడం కాదు. ప్యూర్ ఫెయిత్ అంటే ఆ విషయం చెప్పడానికి ఆ వ్యక్తి దగ్గర అర్హత ఉన్నదా లేదా అని పరిశీలించి, ఒకవేళ దానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం స్వీకరించడం, ఇన్ఫర్మేషన్ స్వీకరించడం ప్యూర్ ఫెయిత్. అర్థమవుతుందా? సో అలాగే భగవత్ సంబంధితమైనటువంటి విషయాల గురించి చెప్పడానికి ఎవరు అర్హులు? ఎవరైనా భగవంతుడి గురించి మాట్లాడిస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం స్వీకరించొచ్చా, లేకపోతే దానికి కొంతమంది అర్హులా? కొంతమంది అర్హులు. ఎవరు అర్హులు? ప్రామాణికమైనటువంటి వ్యక్తులే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి అర్హులు అని అంటున్నాం. మరి ఆ ప్రామాణికతను ఎలా నిర్ధారిస్తాం మనం? ఒక వ్యక్తి భగవత్ సంబంధితమైనటువంటి విషయాలు చెప్పడానికి ప్రామాణికుడు అని ఎలా చెప్పగలం? మనకు లేదు కదా, ఆయనకుంది, మనకు లేదు కదా. అవును, అది ప్రామాణికమైన విషయం లేదా మనకు తెలియదు కదా. సో దానికి కొన్ని మనం పరిశీలనలు చేయాలి. ఇప్పుడు ఆయన ప్రామాణికుడైన మనమే ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఫలానా వ్యక్తి ప్రామాణికుడా కాడా అని నీకేమైనా తెలుసా? నువ్వు ప్రామాణికుడు ఏంటి వాడికి సర్టిఫికేట్ ఇవ్వడానికి? మనం అంగుట చాప్, అంగుట చాప్ అంటే మనకేమి తెలియదు, వాడు ఏం చెప్పినా నమ్మేస్తూ ఉంటాం మనం. సో మనం ఇలా నమ్మకుండా ఇతడు ప్రామాణికుడైనటువంటి వ్యక్తి కాదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? అతడి బిహేవియరు, అతడి క్వాలిఫికేషను, ఇవన్నీ చూసేంత శక్తి ఉందా మన దగ్గర? గురువుగారు వస్తే గురువుగారిని కూర్చు మీద కూర్చోబెట్టి ముందు నేను నిన్ను అబ్జర్వ్ చేయాలి చాలా రోజులు ఇలాగే ఉండు అని చెప్పి అనగలుగుతావా? ఎట్లా ఎలా ఏం చేస్తే అర్థం? బై హియరింగ్ ఫ్రమ్ అదర్స్. వాళ్ళకేం శ్రద్ధ ఉందో మనకేం తెలుసు? ఈ ప్రశ్నలు నేను వేస్తున్నాను కదా, కొద్ది మిస్లీడింగ్ ప్రశ్నలు ఇవి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో, నాకు మీరు సమాధానం చెప్పాలి. కొన్నిసార్లు మిమ్మల్ని కావాలనే నేను మిస్లీడ్ చేస్తాను, మీరు మిస్లీడ్ అవుతారో లేదో చూస్తాను, అందుకే అడుగుతున్నా. ఆ స్థానంలో ఎవరైనా ఉండొచ్చు, మనకు తెలియదు కదా అతడు శాస్త్రం పఠించాడో లేదో, అవగాహన చేసుకున్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఒకవేళ అది చదివింటే మనం చదివాడా లేదా, ఇది శాస్త్రం ప్రకారం చెప్తున్నాడు లేదా అని మనం పరిశీలించి చూడొచ్చు. మనమే చదవలేదు కదా, మనం మనకేం తెలియదు. మనకేం తెలియనప్పుడు మనం ఎలా పట్టుకుంటాం? ఇప్పుడు అదే అంటున్నా, ఉన్నాయో లేదో మనకు ఎలా తెలుసు అంటున్నా. అతడితో అసోసియేట్ అవ్వడం వల్ల మనకేం తెలుస్తుంది? అది అంత ఈజీ కాదు. కాబట్టి కొద్దిగా మనకు కూడా కొద్దిగా అవగాహన ఉండాలి. ముందు ప్రాథమికంగా మనకు కొంత అవగాహన ఉంటే అప్పుడు అది సరైన వ్యక్తి కాదా అని తెలుసుకోగలుగుతాం. నేను మీకు లాస్ట్ టైం గుర్తుందో లేదో ఒక ఉదాహరణ చెప్పాను. ఒక వ్యక్తి బంగారం కొనాలనుకుంటే ఏం చేయాలన్నా, నేను బంగారం గురించి కొంత విషయం ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. బంగారం ఏ కలర్లో ఉంటుంది, దాన్ని గీకి ఇలా గీకుతూ ఉంటే అది షైనింగ్ అవుతుందా లేకపోతే తెల్లగా అయిపోతుందా, ఇలాంటి కొన్ని టెస్టులు ఉన్నాయి. బంగారం చేసేవాళ్ళకే తెలుస్తుంది ఆ టెస్టులు. లేదా దాని ధర ఎంత ఉంటుంది, తర్వాత ఎక్కడ దొరుకుతుంది, అది ఫిష్ మార్కెట్ లో దొరకదని తెలుసుకోవాలి మొట్టమొదట. ఎక్కడ దొరుకుతుంది, దాని ధర ఎంత ఉంటుంది, అంటే ఒక ప్రాథమికమైనటువంటి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మనం గురువుని మనం యాక్చువల్గా యాక్సెప్ట్ చేయగలం. లేకపోతే గురువుని మనం యాక్సెప్ట్ చేయలేం. అందుకే తొందరపడకూడదు, గురువుని యాక్సెప్ట్ చేయడంలో తొందరపడకూడదు. చాలా మంది చెప్తున్నారు ఫలానవారు గురువు, ఫలానవారు గురువు, ఫలానవారు గొప్పవాళ్ళని, వారి యొక్క శక్తిని బట్టి, వారు చేసే మార్పును, వారు తీసుకొచ్చిన మార్పును బట్టి ఫలానవారు గురువు అని చెప్పొచ్చు. కానీ బ్లైండ్ గా మనం వెళ్ళిపోకూడదు, మనం అబ్జర్వ్ చేయాలి. మన మటుకు మనం అది తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని మన మటుకు మనం తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేటువంటిది ఏమిటంటే శాస్త్రం. శాస్త్రంలో ఒక వాక్ ఉంది, ఏమిటా వాక్కు? అవైష్ణవో ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం విశ్వాసో నైవ కర్తవ్యం సర్పోచ్చిష్ట యథాపహ అని ఒక శ్లోకం ఉంది. దీని అర్థం తెలుసా ఎవరికైనా? అవైష్ణవో ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం. అవైష్ణవుడైనటువంటి వ్యక్తి నోటి నుంచి హరికథని ఎప్పుడూ వినవద్దు. వింటే ఎంత ప్రమాదకరమోనంటే ఒక పాము పాలని తాకి దాన్ని విషంగా మార్చేస్తే దాన్ని స్వీకరించినటువంటి వాడు ఎలాగైతే చనిపోతాడో అదేవిధంగా అవైష్ణవుడి నోటి నుంచి హరికథను వింటే కూడా అలాంటి ఎఫెక్టే మనకు కూడా వస్తుంది. అవైష్ణవో ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం విశ్వాసో నైవ కర్తవ్యం. అలాంటి వ్యక్తిని నమ్మకూడదు. విశ్వాసో నైవ కర్తవ్యం సర్పోచ్చిష్ట తాపహ. అందువల్ల నాకు కొన్ని విషయాలంటే రీసెర్చ్ చేయడం చాలా ఇష్టం. సో ఈ శ్లోకం నుంచి నేను ఐదు పాముల స్టోరీ ఒకటి తయారు చేసుకున్నాను. స్టోరీ ఆఫ్ ఫైవ్ స్నేక్స్. బాగుందా కథ? కథ ఇంకా చెప్పలేదు, కథ టైటిల్ బాగుందా? ఫస్ట్ టైటిల్ బాగుందంటే కథ చెప్తాను. స్టోరీ ఆఫ్ ఫైవ్ స్నేక్స్. ఈ ఫైవ్ స్నేక్ స్టోరీ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, చాలా రక్షింపబడతాను అన్నమాట. ఏమిటి ఈ ఫైవ్ స్నేక్స్ స్టోరీ అంటే, ఒక వ్యక్తి ప్రామాణికమైనటువంటి వ్యక్తా కాదా అని తెలుసుకోవడానికి ఈ ఐదు కూడాను మనం పరిశీలన చేయాలన్న. ఈ ఐదు కూడాను పరిశీలన చేసి ఐదిట్లో కూడాను ఫుల్ మార్క్స్ వస్తే అతడు ప్రామాణికుడు, లేకపోతే ప్రామాణికుడు కాదు. ఏమిటా ఐదును? నెంబర్ వన్, అతడు తనను తాను భగవంతుడిగా ప్రకటించుకోడు. మరి ఎలా ప్రకటించుకుంటాడు? భగవంతుని భక్తునిగా ప్రకటించుకుంటాడు. ఒకటి, ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదంటే అదేమిటి? పాము, జాగ్రత్త, దాంతో జాగ్రత్త. ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదనంటే మాట్లాడేవాడు ఎవడు? పాము, జాగ్రత్త ఉండాలి, వాడి దగ్గర నుంచి వినకూడదు, పామే గుర్తుకు రావాలన్నమాట. రెండవది, ఎందుకంటే నేను పరంపర గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే, పరంపర అంటే మనకు నిజంగా పెద్దగా తెలియదు కాబట్టి, ఫలాని వ్యక్తి పరంపర కాదా మనకు తెలియదు. రెండో ఈజీ మెథడ్, ఆ వ్యక్తికి ఒక గురువు ఉన్నాడా లేడా? ఆ వ్యక్తికి ఒక ప్రామాణికుడైనటువంటి గురువు ఉన్నాడా లేడా? ప్రామాణికుడైనటువంటి గురువు అంటే పరంపరలో వచ్చేటువంటి గురువు ఉన్నాడా లేదా అంత. ఇది రెండో కండిషన్. ఆ వ్యక్తి గురువు నాకు లేడు, నాకు భగవంతుడే డైరెక్ట్ గా వచ్చి హృదయంలో నాకు అన్ని కూడాను తెలియజెప్పాడు అని అన్నాడు అనుకో, మనం నమస్కారం పెట్టేయాలి, కొద్ది దూరంగా ఉండాలి ఆ వ్యక్తి నుంచి. ఇది రెండో పాం. మూడో పాం, రెండోదా? థర్డ్ ఇంకా చెప్పలేదే. మూడో పాము అని అన్నాను, ఈ లోపం నువ్వు చేయెత్తిస్తావు, ఈ లోపం అడుగుతున్నావు. మూడో పాము అన్నాను, ఇంకా చెప్పలేదు, రెండో పామే చెప్పాను. రెండోది ఏమిటి? ఆ వ్యక్తికి ఒక ప్రామాణికమైనటువంటి గురువు ఉన్నాడా లేదా? ఆ వ్యక్తికి ప్రామాణికమైనటువంటి గురువు ఒకడు లేడు, గురువు పరంపరతో కనెక్ట్ అయినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి గురువు లేడు అనుకు, లేకపోతే ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం స్వీకరించకూడదు. రెండోది. మూడోది, ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు శాస్త్రవాక్కులు గాని ఇతర సాధువులు చెప్పేటువంటి వాక్కులతోని సరితూగుతున్నాయా లేదా? ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు శాస్త్రవాక్కులతో గాని ఇతర సాధువుల వాక్కులతో గాని సరితూగుతున్నాయా లేదా? ఇది మూడవది కనిపెట్టాల్సిన. నాలుగవది, ఆ వ్యక్తి చెప్పేటువంటి విషయాన్ని అతను స్వయంగా పాటిస్తున్నాడా లేదా? ఆ వ్యక్తి చెప్పేటువంటి విషయాల్ని తాను స్వయంగా పాటిస్తున్నాడా లేదా? సో ఇంకోటి ఉంది, ఆ ఒకటి ఈ నాలుగుట్లోనే కలిసిపోయింది. అది ఈ నాలుగు గుర్తు చేసుకుంటే చాలు. ఇంకోటి నేను దాన్ని విడమర్చి చెప్పాను, ఇంకోటి తీసి దీంట్లో నుంచే ఇంకోటి తీసి ఐదోదిగా చెప్పాను. అది నాకు కరెక్ట్ గా నేను దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో చేస్తాను, బట్ ఈ నాలుగు గుర్తు పెట్టుకుంటే చాలు. ఈ నాలుగుట్లో అన్ని కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఒక వ్యక్తి ప్రామాణికమైనటువంటి వ్యక్త కాదా అనేటువంటి తెలుసుకోవాలనుకుంటే ఇవి కాక మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా సాధనాలు ఒక వ్యక్తి ప్రామాణికుడో కాదని తెలుసుకోవడానికి? ఆలోచన చేసి చెప్పండి. కర్మకాండల గురించి చెప్పేవాడు, మనం అది అనుకున్నాం కదా, ఆ వ్యక్తి ఏమనాలి, తాను దేవుడితో సమానం అని కాదు, తాను భగవంతుని యొక్క సేవకుడిని అని చెప్తేనే అప్పుడు ఆ వ్యక్తిని మనం స్వీకరించాలి. నేను సేవకుడిని కాకుండా భగవంతుడిని కర్మకాండలు చెప్పేటువంటి వ్యక్తిని మనం ఎలాగో స్వీకరించము. కర్మకాండలు చెప్పేటువంటి వ్యక్తి కర్మకాండ శాస్త్రాల్లో ఉంది కదా, శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాలు. మీరు అంటుంది ఏమిటి, కర్మకాండలు చెప్పేటువంటి వాడి దగ్గర నుంచి వినాలా లేదానా? కర్మకాండల గురించి చెప్పేటువంటి వాడు శాస్త్రాల్లో ఉన్నటువంటి చెప్పినటువంటి అయినప్పటికీ కూడా అది కంక్లూజన్ కాదు, వైష్ణవ కంక్లూజన్ అది కాదు కదా. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం గురువుగా స్వీకరించడానికి వీల్లేదు. అతడు శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాలు చెప్పినప్పటికీ కూడా అతను గురువుగా స్వీకరించకూడదు. ఎందుకనంటే అతడు కేవలం కర్మకాండాల విషయాలు మాత్రమే చెప్తాడు కాబట్టి అతన్ని మనం స్వీకరించడానికి వీల్లేదు. మహాజనో ఏన గతస్వపంత, ఆ శ్లోకం ప్రకారం మహాజనుని అనుసరించే వ్యక్తిని మనం అనుసరించాలి. అదేనా నువ్వు అంటుంది? సో మహాజనులు అంటే ఇందులో వస్తారు కదా, ఎవరు పూర్వపు సాధువులు అనేటువంటి ప్రీవియస్ ఆచార్యస్ మహాజనుల కింద వస్తారు కదా, అందులో నాలుగులో వచ్చేసాయి కదా, అది వాళ్ళకి ప్రామాణిక గురువు ఉన్నాడా లేదా అనేటువంటి చెక్ చేస్తాం. ఇంకా శ్రద్ధగా విన్నాడా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? అందుకే చివరిది, చివరిది అదే మనకి. ఒక వ్యక్తి తన గురువు దగ్గర నుంచి శ్రద్ధగా విన్నాడో లేదో నీకు ఎలా తెలుస్తుందో తెలుసా? ఆ వ్యక్తి పూర్తి నిజాయితీతో తాను ఆచరించి తాను ప్రచారం చేస్తాడు. ఆచార ప్రచారం రెండూ ఉండేటువంటి వ్యక్తి దగ్గర నుంచే మనం వినాలి, లేకపోతే వాడు కూడా పామే. వాడు కూడా ఏం చేయొచ్చు, శాస్త్రంలో ఈ మూడు కండిషన్లు కూడా వాడు ఫుల్ఫిల్ చేయొచ్చు. ఏమిటి, వాడికి ఒక గురువు ఉండొచ్చు, వాళ్ళు పరంపరలో ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడేటువంటివి వైష్ణవ ఫిలాసఫీ కావచ్చు, పూర్వాచార్యులు మాట్లాడే మాటలు కావచ్చు. ఒక కండిషన్ మాత్రం సరిపోదు, ఏమిటది, ఆచారం లేదు. మనందరం ఇదే కేటగిరీ అనుకుంటాం మోస్ట్ ఆఫ్ అస్, అవునా? సో అప్పుడు మనం కూడా ఎలా యాక్ట్ చేస్తున్నట్టు, స్నేక్ లాగా యాక్ట్ చేస్తున్నట్టు. ఇతరులకు మనం ఎలాంటి మంచి చేకూర్చలేమన్నమాట. నిజంగా ఇతరులకు మంచి చేకూర్చాలంటే నువ్వు దాన్ని ఆచరించి దాన్ని వేరే వాళ్ళకి చెప్పాలి. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, జన్మ సార్థక కొరి కొరపరోపక. సో ఈ రకంగా మనం ఒక వ్యక్తి ప్రామాణికమైనటువంటి సాధువా కాదా అని తెలుసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అంతేగాని ఇవే ఇదే మొత్తం, ఇదే సర్వస్వం అని చెప్పేసి అనుకోకండి, ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో మోసపోకుండా హెల్ప్ చేస్తాయి మనకి. అంటే ఒక దొంగ సాధువుని గుర్తించడానికి ఇది ఉపయోగపడతాయి, కానీ ఇంకా జెన్యున్ సాధువుని గుర్తించడానికి అంత ఉపయోగపడినా కూడా ఇంకా సమయం పడుతుంది. దొంగలు కూడా ప్రదర్శిస్తారు తన మీద లక్షణాలు. ప్రభుపాదుల వారు ఇదే, ఇక్కడే క్యాచ్, ఇక్కడే మనం చాలా డేంజరస్ లో పడతాం ప్రభుపాదుల వారు అన్నారు. నేను రీసెంట్ గా చదివాను ప్రభుపాదుల వారి పుస్తకంలో, భావభక్తి కలిగినటువంటి వాడు రెండు సెట్స్ ఆఫ్ క్వాలిటీస్ ప్రదర్శిస్తాడు, టూ సెట్స్. ఒక సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఏంటంటే వాడు రోమాలు నిక్కబడుచుతాయి, గొంతు గద్గదం అయిపోతుంది, కొన్నిసార్లు నేల మీద పడిపోయి దుర్లేస్తూ ఉంటాడు. ఇవి ఒక రకమైన లక్షణాలు, ఈ ఒక సెట్. ఈ సెట్ ని కాపీ చేసేవాళ్ళు ఇంకొకరు ఉన్నారు, వాళ్ళనేమంటారు తెలుసా, సహజీయాస అంటారు. ఏమంటారు, సహజీయాస. అయితే ఇవి జెన్యున్ లక్షణాలు కాదంటే, ఇవి జెన్యున్ లక్షణాలే, కానీ ఈ జెన్యున్ లక్షణాలు కాపీ చేసే అవకాశం ఉంది. ఎవడైనా బాగా నాటకాలు వేసేటువంటి వాడికి ఇవి బాగా కాపీ చేసే అవకాశం ఉంది. మరికొన్ని సెట్స్ ఉన్నాయన్నమాట, ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి, కాపీ చేయలేని లక్షణాలు. అర్థమైందా? భావభక్తి కలిగేటువంటి వాడు కాపీ చేయలేని లక్షణాలు ఉన్నాయి కొన్ని. ఏముంటది, నామగానే సదా రుచిహి, వాడికి నామం మీద సదా రుచి కలిగి ఉంటుంది కాబట్టి ఎప్పుడు నామం చేస్తూనే ఉంటాడు. ఇంకోటి అవ్యర్థకాలత్వం,
కాలాన్ని వ్యర్థం చేయడు. ఇలాంటివి కొన్ని ఆరు లక్షణాలు ఉన్నాయి, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. సో ప్రభుపాల్ వారు ఏమంటారు, ఈ లక్షణాలు ఎవరైనా ప్రదర్శిస్తే వాడు భావభక్తులు ఉన్నాడని చెప్పుకోవచ్చు, కానీ ఈ లక్షణాలను ప్రవర్తిస్తే వాడు భావభక్తులు ఉన్నాడని నువ్వు నిజంగా చెప్పలేవు, ఎందుకంటే దొంగలు కూడా ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు చూడాల్సింది ఏ లక్షణాలని, ఈ లక్షణాలు అవ్యర్థ కాలత్వం, నామగాని సదారుచి, ఇవి. అది అసెస్ చేయడం చాలా కష్టమయ్యా, అది అసెస్ చేయడం చాలా కష్టం. త్రణాదపి సునీచేన కొంతమంది మహా వినయంతో వస్తారు, మహా వినయంతో వస్తారు. ఎలా టెస్ట్ చేస్తావు, నీ దగ్గర క్వాలిటీ ఉండాలి టెస్ట్ చేయడానికి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని టెస్టులు చేసేయడానికి మీ దగ్గర ఉండాలి కదా క్వాలిటీస్. నీ దగ్గర ఏ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీని నువ్వు వేరే వాళ్ళు చూడగలవు. నీ దగ్గర క్వాలిటీ లేకపోతే నువ్వు టెస్ట్ చేయలేవు. వాడు నీకంటే కొద్దిగా తెలివైనవాడైతే మోసం చేసేస్తాడు, నేను డెఫినెట్ గా మోసం చేసేస్తాడు. సో అందువల్ల అందరినీ నేను టెస్ట్ చేసేస్తానని చెప్పేసి అనుకోలేవు. అందుకే కొన్ని కొన్ని ఈజీ మెథడ్స్ ఏమిటంటే ఇవి, వీటి ద్వారా మనం చాలా మంది ఎలిమినేట్ అయిపోతారు. దొంగ సాధువులందరూ దీని నుంచి ఎలిమినేట్ అయిపోతారు లేదో చెప్పండి, ఎలా ఎలిమినేట్ అవుతారు? ఈ రోజుల్లో ప్రస్తుతం సమాజంలో ఉండే దొంగ సాధువులందరూ ఈ కేటగిరీలు ఎక్కడో ఉదరిపోతారు కదా, ఎక్కడ పోతారు మోస్ట్లీ? కాబట్టి మాయావదులు అందరూ పోయాయి, ఎగిరిపోయారు అక్కడి నుంచి. ఇంకెవరు? అదే వాళ్ళ గురువులు ఉంటారు, వాళ్ళందరూ ఎగిరిపోయారు. మాయావదులు గురువులు ఉంటారు బల్లెవాడు, వాళ్ళకి మాయవాద పరంపర ఒకటి ఉంటుంది, శంకరాచార్య పరంపర ఒకటి ఉంటుంది, మాయవాద పరంపర. సో వాళ్ళ గురువులు ఉంటారు. ఇంకా సాధారణంగా వైష్ణవులు తప్పితే ఇంకెవరు కూడాను వారు చెప్పినటువంటి విషయాలను వాళ్ళు పాటించారు. వైష్ణవులు ఒక్కరికే మనం వాళ్ళు పాటించే అవకాశం ఉంది, అది కూడా సరి అయినటువంటి వైష్ణవుడు అయితే. వేరే వాళ్ళు ఎవరు కూడాను వాళ్ళు మాట్లాడే మాట వేరు, వాళ్ళు పాటించేది స్థితి వేరు. ఉదాహరణకి మాయావాదులు ఉన్నారనుకోండి, మాయావాదులు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు, బ్రహ్మమే సత్యం జగత్ అంతా కూడా మిథ్య అంటారు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా జగత్ యాక్టివిటీస్. ఎలాంటి యాక్టివిటీస్? పాఠశాలలు ఏర్పాటు చేస్తారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తారు, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తారు, హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తారు, హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా వాడు ఒక పక్క ఏమంటున్నాడు, జగత్ మిథ్య జగత్ మిథ్య. మరి బాబు ఇవేంటి యాక్టివిటీస్, వీటిని ఏమంటారు, ఇవి జగత్ యాక్టివిటీస్ కాదా, మిథ్యా యాక్టివిటీస్ కాదా? అంటే నువ్వు చెప్తున్న దానికి, నువ్వు ఆచరిస్తున్న దానికి రెండింటికి పొంతం లేదనమాట. సో ఆ రకంగా దొరికిపోతారు అనమాట మాయావాదులు. సహజీయస్ కూడా దొరికిపోతారు. ఎలా సహజీయస్? ఎలా దొరికిపోతారు సహజీయస్? ఇందులో భాగం కావచ్చు. ఏ పాయింట్లో దొరికిపోతారు సహజీయస్? ఇక్కడ ఈ నాలుగుట్లో ఏదో దాంట్లో చెప్పండి. థర్డ్ వన్ ఎలా? నో నో, ఈ సహజీయస్ వాళ్ళు వెరీ ఎక్స్పర్ట్, వాళ్ళు శాస్త్రంలో చెప్పిన మాటలే వాళ్ళు చెప్తారు. అది కూడా ఎలా చెప్తారు, ఊగిపోతూ తూలిపోతూ భావంగా ఇలా ఇలా చెప్తూ ఉంటారు, మనకే పూనకం వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే అసలు. సో వాళ్ళు మామూలుగా ఒక గొప్ప ఆచార్యులు చెప్పే ఒక గుంభనంగా, లేకపోతే వాళ్ళు చాలా మర్యాదగా చెప్పరు, వీళ్ళు మరీ భయంకరంగా చెప్పేస్తూ ఉంటారు. సో అది చాలా బాగా చెప్తారు వాళ్ళు. శాస్త్రంలో ఒక్కలే, వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు నాలుగో దాంట్లో పోద్ది, వాళ్ళని కాసేపు కొద్ది ఎక్కువసేపు గమనించాలి అంతే. కెమెరా ఆన్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఇంకో రకంగా, అదే తేడా. అర్థమైందా? వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కొద్దిగా తొంగి చూస్తే అప్పుడు తెలిసిపోద్ది మనకి, వీడు డెఫినెట్ గా వీడు ఈ కేటగిరీకి చెందినవాడు కాదు అని తెలిసిపోతుంది. అందుకే వైష్ణవ లైఫ్ ఈజ్ ఆల్వేజ్ ఓపెన్ లైఫ్. వైష్ణవుడికి ఇంకా ప్రైవేట్ లైఫ్ అంటే ఇంకోటి వేరేగా ఉండదు. ఎందుకు? అతడు ప్రైవేట్ గా వేరే కార్యకలాపాలు చేయడాయన. వైష్ణవుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవలోనే నిమగ్నమై ఉంటాడు. కాబట్టి తలుపులు తెరిచినప్పుడే భగవంతుడి సేవగా, తలుపులు మూసినప్పుడు కూడా భగవంతుడి సేవలోనే నిమగ్నమై ఉంటాడు. సో ఇట్స్ ఓపెన్ బుక్, వైష్ణవస్ లైఫ్ ఇస్ ఓపెన్ బుక్. అలాంటి ఒక వైష్ణవుని మనం స్వీకరించి అతడి యొక్క సాంగత్యాన్ని కనుక తీసుకున్నట్లయితే ట్రాన్సెండెంటల్ ఫెయిత్ మనకి తప్పనిసరిగా వస్తుంది, ప్యూర్ ఫెయిత్ తప్పనిసరిగా వస్తుంది. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి వింటే తప్పనిసరిగా ప్యూర్ ఫెయిత్ మనకి వస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రభుపాద విషయంలో మనం గనక ఈ కండిషన్స్ అప్లై చేస్తే అన్ని కండిషన్స్ పాస్ అయిపోయినట్టేనా ప్రభుపాద్? ఫస్ట్ క్లాస్ కాదు, డిస్టింక్షన్ లో పాస్ అయినాడు ప్రభుపాద్. అందువల్ల చూడండి, ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి వినాలి అని తెలుసుకోవడం చాలా కష్టం కదా. నిజంగా ఒక ప్రపంచం చాలా భయంకరంగా కనబడుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్పిరిచువల్ లైఫ్ అంటే నేను ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరి దగ్గర నుంచి వినాలి, ఎవరికి ఆశ్రయాన్ని, ఎవరిని ఆశ్రయం తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ఒక రకంగా. ఎందుకు? మనందరం చాలా అదృష్టవంతులం. మనకి ఎవరి ఆశ్రయం దొరికింది? ప్రభుపాదు లాంటి ఒక శుద్ధ భక్తుని యొక్క ఆశ్రయం దొరికింది. సో మనం చాలా అదృష్టవంతులు మనం. సో వీటన్నిటినీ కూడా మనం ఈ పాములన్నీ తప్పించుకొని వచ్చాము, పాములన్నీ తప్పించుకొని వచ్చాం. వైకుంఠ పాలై అని ఒక ఆట ఉంది తెలుసా, చూసారా? చిన్న చిన్న పాములు చిన్న చిన్న నిచ్చెనలు ఉంటాయి, తర్వాత పెద్దది ఒకటి ఉంటుంది, మహాసర్పం, ఒక పెద్ద పాము ఒకటి ఉంటుంది. సో ఆ పాము దాటితే తప్ప ఎక్కడికి వెళ్ళాం? వైకుంఠానికి వెళ్ళాం. అందుకే దాని పేరు వైకుంఠ పాలి అని అంటారు అన్నమాట. ఇంతకీ ఆ పాము ఏమిటి? లాస్ట్ స్నేహ మాయ. అచ్చా, అది మనలాంటి వాళ్ళకి బయటపడేది ఎలాగంటే ఫోర్త్ పాయింట్ ద్వారా మనలాంటి వాళ్ళకి బయటపడుతుంది. మనం ఎన్ని చెప్పినా ఫైనల్ గా ఎక్కడ దొరికిపోతాం? ఆచార్ ప్రచార్ దగ్గర దొరికిపోతాం. అదే మనకి పెద్ద పాము. చాలా మంది గొప్ప గొప్ప ప్రీచర్స్ అందరూ కూడా ఆ పాము నోట్లో జారిపోయిన వాళ్ళు, ఆచార్ ప్రచార్ అనేటువంటి పాము నోటి నుంచి జారిపోయినటువంటి వాళ్ళు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. సో అనవసరంగా ప్రీచింగ్ చేసేదానికి ఎక్కువ ఉత్సుకత చూపించకూడదు, ముందు ఆచరించడానికి ఉత్సుకత చూపించాలి. మనం అందరం కూడా చాలా విపరీతంగా ఆతృత చూపించేస్తాం 10 మందికి రెడీ చెప్పడానికి, బట్ ఆచరించడానికి మాత్రం అంత ఆతృత లేదన్నమాట. సో ఈ రకంగా ప్యూర్ ఫెయిత్ మనం పొందాలి అనంటే ఈ సర్పాల నుంచి బయటపడినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం వినాలి. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అదేమిటినంటే, నేను గతసారి చెప్పానో లేదో నాకు గుర్తులేదు, మనం మోడర్న్ ఎడ్యుకేషన్ లో నుంచి వచ్చాం కాబట్టి చిన్నప్పటి నుంచి మనం ఏ కాన్వెంట్ కో లేకపోతే ఏదో స్కూల్ కి వెళ్లి మధ్యలో చదువు ఆపేసినా కూడా కొద్దిగానే సరే చదివి వచ్చాం మనం. అది ఏ చదువు చదివాం, ఆ చదువులో ముఖ్యమైనటువంటి భాగం ఏంటి, అది ఎలాంటి ఫెయిత్ ని మనకి ఇచ్చేటువంటిది ఆ చదువు? మిక్స్డ్ ఫెయిత్ అంటే ఎలా, దాన్ని వివరించండి, ఎలా మిక్స్డ్ ఫెయిత్ ఇస్తుంది అని? లాజిక్ రీజనింగ్ తో మనకి నేర్పుతారు విద్య, అంతే కదా. దేన్ని గుడ్డిగా నమ్మొద్దు, అన్ని కూడా టెస్ట్ చేసి నమ్మాలి, మేమందరం కూడా అలాగే నమ్మాం, మేం ప్రతిపాదించినటువంటి విషయాలు ప్రయోగశాలలో ఇవన్నీ నిరూపించబడ్డాయి, నిరూపించబడినటువంటి తర్వాతే మేము మీకు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు నమ్మించి మనకు అలాంటి విద్యను ఇస్తారన్నమాట. అసలు ఒరిజినల్ గా ఇది ఎలా ఈ స్థితికి వచ్చాం, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా, ప్రభుపాదులు వారు ఒక మాట అంటారు అన్నమాట, ఒక 200 సంవత్సరాల క్రితం అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇండియాలో ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడారు, ఫలాంది చెప్పారనుకోండి, నువ్వు ఫలాంది చెయ్యి అని అంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఏమంటాడు, ఇదేమైనా వేదవాక నువ్వు నాకు చెప్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అంటే వాళ్ళకి ఏ ఫెయిత్ ఉండింది, ప్యూర్ ఫెయిత్ అనేటువంటిది ఉండింది. కొన్ని 100 సంవత్సరాల క్రితం వరకు ప్యూర్ ఫెయిత్ అనేటువంటిది ఉండింది. ఈ ప్యూర్ ఫెయిత్ అనేటువంటిది ఎలా, ఈరోజు మనం ఆ పరిస్థితిలో లేము. ఈరోజు ఇప్పుడు వేరే క్వశ్చన్ అడుగుతున్నాం, ఏ శాస్త్రంలో ఏ వేదంలో ఉందనే బదులుగా ఏ సైంటిస్ట్ దీన్ని ప్రూవ్ చేశాడు చెప్పు అని అంటున్నాం. అంటే ఎంత భయంకరమైనటువంటి డీవియేషన్ వచ్చేసామో ఆలోచించండి. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాం, ఏమైంది మధ్యలో, ఏమైంది ఈ 200 సంవత్సరాల్లో ఏమైంది, అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరికైనా తెలుసా ఏమైందో? అదే పవిత్రత లేని స్థితికి మనల్ని తీసుకొచ్చారు. ఎలా జరిగింది? వేదాలను మరుగున పట్టేయడానికి వాళ్ళకి ఆ శక్తి వాళ్ళకి ఎలా వచ్చింది? మన చేత వేద వాక్కుల్ని మాన్పించే విధంగా వాళ్ళు ఎలాంటి ప్లాన్లు వేస్తారో మీకు తెలుసా? అవన్నీ తర్వాత వచ్చినవి. 1836లో లార్డ్ మెక్కలే అనే ఒక వ్యక్తి ఉన్నాడు, విన్నారా? 1856 ఏదో ఒక సిక్స్ ఏముంది ఏంటి, లార్డ్ మెక్కలే ఎవడో మేక. ఈ లార్డ్ మెక్కలే అనేటువంటి వాడు ఇంగ్లండ్లో ఉండే తన అథారిటీస్కి ఒక లెటర్ రాశాడు. ఈ భారత భూమి చాలా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి భూమి, ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు, అడుక్కునేవాడు ఒక్కడు లేడు, ఇక్కడ అందరూ సుభిక్షంగా ఉన్నారు. ఇవన్నీ నేను జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళకి బ్రాహ్మణుల మీద శాస్త్రాల మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ భారతదేశంలో మనం ఏదైనా సరే మన రిలీజియన్ని ఇక్కడ స్ప్రెడ్ చేయాలనుకుంటే సాధ్యమయ్యే పరిస్థితి నాకు కనబడటం లేదు. వీళ్ళకి ఈ బ్రాహ్మణుల మీద శాస్త్రాల మీద ఉండేటువంటి పూర్తి నమ్మకాన్ని మనం బ్రేక్ చేసినప్పుడే ఇక్కడ మనం రాగలిగి మన వ్యాపారం ఏదైనా చేయగలుగుతాం అని చెప్పి వీడు ఒక రిపోర్ట్ రాశాడు అన్నమాట. రిపోర్ట్ రాస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా, కొంతమంది వెస్టర్న్ స్కాలర్స్ ని సాంస్క్రిట్ నేర్చుకునే విధంగా ప్రావీణ్యత ఇచ్చారనమాట, వాళ్ళకి తర్ఫీదు ఇచ్చారనమాట సాంస్క్రిట్ నేర్చుకునే విధంగా. మ్యాక్స్ ముల్లర్ అని విన్నారా ఎప్పుడైనా? మ్యాక్స్ ముల్లర్ ప్రభుపాదుల వారి భగవద్గీత ఇప్పుడు ఫేమస్ అయింది, కానీ ప్రభుపాదుల వారికి ముందు ఇండియాలో ఎన్నో భగవద్గీతలున్నా బాగా ఫేమస్ భగవద్గీత ఏమిటి? మ్యాక్స్ ముల్లర్ భగవద్గీత. ఈ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు, అలాంటి కొంతమంది వెస్టర్న్ స్కాలర్స్ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, శాస్త్రాల్ని బాగా అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో సాంస్క్రిట్ నేర్చుకుని సాంస్క్రిట్ లో ప్రావీణ్యం పొందారు. ప్రావీణ్యం పొంది వాళ్ళు ముందు నుంచే ఒక దురవగాహనతో శాస్త్రాలను పట్టుకున్నారు వాళ్ళు. ఏమిటి, వీళ్ళు ప్రతిసారి శాస్త్రాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు, వీళ్ళ చేత శాస్త్రాల్ని నమ్మించకుండా ఉండాలంటే కొన్ని శాస్త్రాల్లో తప్పులు వెతికి ఆ తప్పుల్ని వీళ్ళకి ప్రస్ఫుటంగా కనబడేటట్టు చూపిస్తే అప్పుడు వీళ్ళకి దీని మీద తెయితు పోతుందనే ఉద్దేశంతో వీళ్ళు కావాలని ఏం చేశారు, సాంస్క్రిట్ చదివి వాళ్ళు లాజిక్ అండ్ రీజనింగ్ ఉపయోగించి శాస్త్రాలను చదివారు. అక్కడే పోయింది, లాజిక్ అండ్ రీజనింగ్ కి అందనటువంటివే శాస్త్రాలు. కానీ వీళ్ళు అప్రోచ్ అయింది ఎలా, లాజిక్ రీజనింగ్ తో అప్రోచ్ అయ్యారు. లాస్ట్ టైం మీకు చెప్పానో లేదో గుర్తులేదు నాకు, శాస్త్రంలో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, చెప్పానా? ఏదైనా ఒక యానిమల్ స్టూల్ ని మనం టచ్ చేస్తే ఏం చేయాలి, స్నానం చేయాలి. ఏదైనా ఒక జంతువు యొక్క మలాన్ని మనం మనకు ముట్టినట్లయితే స్నానం చేయాలని శాస్త్రంలో ఉంది. వాడు అదే శాస్త్రంలో ఏమనుంది, గోమయాన్ని గనక మనం పట్టుకొని శుద్ధి చేస్తే ఎలాంటి అపరిశుభ్రమైనటువంటి స్థితి అయినా ఎలాంటిదైనా సరే అది పరిశుభ్రమైనటువంటి పరిస్థితికి వస్తుంది, పరిశుభ్రమైనటువంటి స్థలంగా మారిపోతుంది అని ఉంది. చెప్పలేదు కదా ఇది నేను మీకు. ఓకే, సో ఇప్పుడు మీరు లాజికల్ గా చూసారనుకోండి ఈ 2 స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, పరస్పర విరుద్ధాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక దగ్గర నువ్వేమంటున్నావు, ఏదైనా జంతువు యొక్క మలాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలంటున్నావు, ఇంకోటి అదే జంతువు మలాన్నితో శుద్ధి చేస్తే ఇది శుద్ధం అవుతుందని చెప్పేసి అంటున్నావు. లాజికల్ గా చూస్తే రెండు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, కానీ లాజిక్ ని పక్కన పెట్టి అది నిజమా కాదని పరిశీలన చేస్తే యాక్చువల్ గా నిజం. అంటే ఈ శాస్త్రంలో ఉండేటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి లాజిక్ కి అందనటువంటివి కొన్ని ఉన్నాయి. బట్ ఈ వెస్టర్న్ స్కాలర్స్ ఏం చేశారు, లాజిక్ తోనే రీజనింగ్ తోనే చదివారు. చదివితే వాళ్ళకి ఏం కనబడ్డాయి, బోల్డ్ అన్ని తప్పులు కనబడ్డాయి. అది యాక్చువల్ గా తప్పులా కావు, తప్పులు కావు. తప్పుల్లో ఎందుకు కనబడుతున్నాయి, తప్పుడు మెథడ్ తో వెళ్తున్నావు కాబట్టి తప్పుడు కనబడుతున్నాయి నీకు. తప్పుడు మెథడ్ తో నువ్వు అప్రోచ్ అవుతున్నావు కాబట్టి నీకు అందులో తప్పులు కనబడుతున్నాయి. ఏమిటా తప్పుడు మెథడ్ తో వాళ్ళు అప్రోచ్ అవుతున్నా, తప్పుడు మెథడ్ ఏమిటది, లాజిక్ అండ్ రీజనింగ్. లాజిక్ అండ్ రీజనింగ్ ని గనక మనం ఉపయోగిస్తే ఎలాంటి పరిస్థితికి వస్తామని చెప్తాను. ఆవు చాలా పవిత్రమైనటువంటిది, ఆవు పవిత్రమైనటువంటిది కాబట్టి గోమయం ఇంకా పవిత్రమైనటువంటిది. గోవు కంటే పవిత్రమైనటువంటి వాడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడి యొక్క స్టూల్ ఇంకా పవిత్రమైనటువంటిది. ఇది లాజిక్. అర్థమైందా, లాజిక్ రీజనింగ్ ఎలాంటి భయంకరమైన స్థితికి తీసుకొస్తుంది అనేటువంటిది. సో అందువల్ల కొన్ని లాజిక్ కి మించినటువంటివి కొన్ని ఉన్నాయి. ఏం అర్థం కాలేదా బాలాజీ? ఓకే, ఈ పాయింట్ అందరికి అర్థమైంది కదా. అంటే లాజిక్ మనల్ని ఒక ఫాల్సిటీకి ఎలా తీసుకెళ్తుంది, ఒక అసత్యం వైపు ఎలా తీసుకెళ్తుందో మనం ఇక్కడే చూడొచ్చు అనమాట. ఎందుకు, ఆవు కంటే చాలా ప్యూర్ ఎవరు, బ్రాహ్మణుడు. సో గోమయం ప్యూర్ అయితే ఆవు బ్రాహ్మణమయం ఇంకా ప్యూర్ అనమాట అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఫాల్స్ లాజిక్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా వాళ్ళు అప్రోచ్ అయ్యారు కాబట్టి, శాస్త్రాలను అప్రోచ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఏం దొరికినాయి, బోల్డ్ అంత సబ్స్టెన్స్ దొరికింది. మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ సబ్స్టెన్స్, పరస్పర విరుద్ధమైనటువంటివి ఎన్నో దొరికాయి. ఈ విరుద్ధమైనటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చి వీళ్ళ మీద పెట్టేశారు. ఎవరి మీద? భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకి, వీళ్ళకి ఎవరికైతే బ్రాహ్మణుల మీద, శాస్త్రాల మీద నమ్మకం ఎవరికైతే ఉందో వాళ్ళ మీద పెట్టేశారు. ఏమయ్యా మీకు బుద్ధుందా, ఇన్నాళ్ళ నుంచి మీరు చదువుతున్నటువంటి ఏమిటో తెలుసా, ఇవి ఇవి అని అంటే ఏమిటి, అసలు మీకు కనీసం లాజిక్ కూడా తెలియదు. మీరే ఏదంటారు, మళ్ళీ మీరే ఏదంటారు, దీనికి ఏమైనా బుద్ధి బురా ఉందా, కాబట్టి ఇక్కడి నుంచైనా గుడ్డి ఫెయిత్ ను వదిలేసేయండి అని అంటారు. మనకు ఆ టైంలో ఉన్నటువంటి ఫెయిత్ ఏమిటి, గుడ్డి ఫెయిత్ కాదు, ప్యూర్ ఫెయిత్. ఆ ప్యూర్ ఫెయిత్ ని వాళ్ళు మనల్ని కదిలిచేసి, దాన్ని మసిపూసి మారేడుగా చేసి ఏం చెప్పారు, మీ దగ్గర బ్లైండ్ ఫెయిత్ ఉంది, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు. సో వీళ్ళందరూ భయపడిపోయారు అనమాట. భయపడిపోయి, ఓ మేమన్నీ బ్లైండ్ గా యాక్సెప్ట్ చేసేస్తున్నాం అనమాట. మరి బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మేము చెప్పిన లాజిక్ ఫాలో, అప్పుడు నేను ఎవరు మోసం చేయలేదు. అర్థమైందా? అప్పటి నుంచి లాజిక్ రీజనింగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతిదాన్ని పరిశీలనాత్మకంగా చదవాలి, దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు, దేన్ని బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయకూడదు, ప్రతిదాన్ని పరిశీలనాత్మకంగా చదవాలి అని చెప్పి వాళ్ళు నెమ్మది నెమ్మదిగా మనలో ఉండేటువంటి ట్రాన్సెండెంటల్ ఫెయిత్ ని, ముందు గుడ్ ఫెయిత్ ని మనల్ని నమ్మించి తర్వాత ఫెయిత్ ని కాస్త ఎలా మార్చేశారు, మిక్స్డ్ ఫెయిత్ కింద మార్చేశారు. సో ఈ రోజు మనం ఎలాంటి స్థితికి వచ్చామంటే ఏది కూడాను పరిశీలించకుండా నమ్మని పరిస్థితి వచ్చేసింది. సో కాబట్టి మన చేత ట్రాన్సెండెంటల్ ఫెయిత్ లేకుండా చేసే విధంగా వాళ్ళు ఈ రోజు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చారు. ఈ మాటలు అర్థం అవుతున్నాయా, లేకపోతే మీకు అర్థం కావట్లేదా? దీంట్లో మీకేమైనా కాంట్రడిక్షన్ కనబడుతుందా, లేకపోతే సత్యం కనబడుతుందా? సత్యం కనబడుతుందా లేదా? అయితే హిస్టరీ మనకు తెలియదు అంతే, దీనికి ఇన్ని కారణాలు ఉన్నాయని మనకు తెలియదు. యాక్చువల్ గా ఇది జరిగినట్టుండేది. వెస్టర్నర్స్ రాకపోయి ఉండుంటే ఈ పాటికి మనం చాలా చాలా ముందుకు వెళ్ళి ఉండేటువంటి వాళ్ళం. అఫ్కోర్స్ ఫైనల్ గా కలియుగ వస్తుంది అనుకోండి, కలియుగలో భాగమే ఎవరు రావడం, వెస్టర్నర్స్ రావడం, కల్చర్ పోవడం, ఇవన్నీ కూడా కలియుగంలో భాగమే. బట్ ఏది ఏమైనా సరే ఒక బ్యాక్గ్రౌండ్, ఇదంతా దీనికి బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పి ఈ రోజుకి మనం ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దీనికి చాలా కాన్సన్ట్రేషన్ అవసరం, ఎవరు కూడాను పడుకోవద్దు, జాగ్రత్త. ఇప్పటిదాకా ఇంట్రెస్టింగ్ అని ఉందా? ఓకే, దీనికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పటిదాకా మనం చేసిన డిస్కషన్ సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు కానీ లేకపోతే ప్రశ్నలు కానీ ఉంటే అడగండి. ఏది లాజిక్ రీజనింగ్ తెలుగులో కరెక్ట్ వర్డా, తర్కం అని అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. హేతువాదం అని వచ్చింది. హేతువాదం, హేతువాదం వల్ల వచ్చే శ్రద్ధ. హేతువాదం అని ఒక ఫేమస్ వాదం అనేటువంటి, హేతువాదం అంటే విన్నారా, పేరు విన్నారా? హేతువాదం అని తెలుగులో ఒక హేతువాదం అని ఒక పదం ఉంది. హేతువాదం అంటే ప్రతిదానికి వాళ్ళు కరెక్ట్ కాదు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ప్రతిదానికి. హేతు ఏంటి, హేతు ఏంటి, హేతు ఏంటి, హేతు ఏంటి, హేతు ఏంటి, దాని ఎందుకు ఏమన్నారు, హేతువాదం అన్నారు. ప్రతిదానికి క్వశ్చన్లు అడుగుతారు, పెద్దదానికి క్వశ్చన్. ఎలా, దేవుడు సర్వసృష్టికర్త, దేవుడిని ఎవడు సృష్టించాడు, అర్థమైందా? ప్రతిదానికి అడిగాడమే, ఒరే బాబు దేవుడు అంటేనే అందరిని సృష్టించినటువంటి వాడు, అతడికి సృష్టికర్త లేడు రా నాయన అంటే ఆయన ఎవడు సృష్టించాడు, ఆ ప్రశ్నకు అర్థం ఉందా? వీళ్ళనేమంటారు, హేతువాదులు అంటారు. వితండవాదం వేరు, హేతువాదం వేరు. వితండవాదం కొద్దిగా ఇంకా పిచ్చెక్కినట్టుంది, తారాస్థాయికి వెళ్ళిన కోతి కళ్ళు తాగి దానికి కోతి తోకకు నిప్పంటిస్తే అది బిహేవ్ చేసేది వితండవాదం. ఇది కొద్దిగా సేన్గా ఉంటుంది, ఇది అంత మరీ అంత భయంకరంగా ఉండదు. వితండ వాదం వేరు. సో హేతువాదం అన్నాం, దాని వితండవాదం అనద్దు. హేతువాదం, హేతువాదం వల్ల కొంత లాభం ఉంది, కానీ అదే వాదం కాదు. హేతువాదం వల్ల ఉండే లాభం ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఈ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు లాస్ట్ టైం చెప్పలేదా? ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయంటారు కదా, ల్యాండ్ మార్క్స్ అంటే తెలుసు కదా, ఫలాంద వస్తుంది, ఇక్కడ నుంచి రైట్ తిరిగితే ఫలాంద వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్కి 200 మీటర్లు వెళ్తే ఫలాంద వస్తుంది. మీకు ఆ చెప్పిన ల్యాండ్ మార్క్స్ కనబడుతున్న కొద్దీ మీకేం పెరుగుతూ ఉంటుంది, ఫెయిత్ పెరుగుతూ ఉంటుంది, అవునా కదా? సో హేతువాదం ఏం చేస్తుందనంటే మన ఫెయిత్ని కొంతమేరకు పెంచుతుంది. కానీ ఫెయిత్ నిజంగా పెరిగేది దానివల్ల కాదు, అది కొంతమేరకు మనకి అది ఫెయిత్ని పెంచుతుందేమో కానీ ఫండమెంటల్ గా మనకి కొన్ని ఫండమెంటల్ గా శాస్త్రిక రూల్స్ మీద మనకి పూర్తి ఫెయిత్ ఉంటేనే అది ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. కొంతమేరకు లాజిక్ ఉపయోగపడచ్చు, కానీ కొన్ని లాజిక్ ఉపయోగించలేనటువంటి కొన్ని ఉన్నాయి సత్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, పసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక కప్పు వచ్చింది, ఎందులో పడింది, బావిలో పడింది. ఈ బావిలో పడిన తర్వాత దాని ఫ్రెండ్ ఒకటి ఉంది ఈ బావిలో ఉన్న కప్ప. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, బావిలో ఉన్న కప్ప, పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చిన కప్ప, ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగింది బావిలో ఉన్న కప్ప. నేను ఒక మహాసముద్రం నుంచి వచ్చాను అంది. మహాసముద్రం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది ఏమిటి, దాంట్లో చాలా నీళ్లుంటాయి. ఇది అడిగింది ఎంత నీళ్లుంటాయంటే చెప్పలేనంత నీళ్లుంటాయి. సరే నేను చెప్తాను నువ్వు అంత నీళ్లున్నాయి లేదు చెప్పు. నన్ను మన బావిలో సగం నీళ్లుంటాయా అని అడిగింది. బావిలో సగం నీళ్ళంటే నీకేం పిచ్చెక్కిందా, దానికి ఎలాగో చెప్పడం రాదు, ఇది చెప్పడం మొదలెట్టిందనమాట. సగం నీళ్ళంటాడంటి. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, బావంతున్నాయా, దాని తర్వాత బావికి 10 ఇంతలుందా, 100 ఇంతలుందా, 1000 ఇంతలుందా, ఇలా ఇలా అడుగుతున్న కొలది అది నో నో అంటుంటే దీనికి యాంగ్జైటీ పెరిగి పొట్ట పెరిగిపోయి పొట్ట చెక్కలై చచ్చింది అనమాట ఈ కప్ప. ఇందులో లోపం ఏంటి, ఇందులో లోపం ఏంటి, ఈ ఫినామినాలో లోపం ఏంటి, ఈ కప్ప ఎంతసేపు దేనితో కంపేర్ చేస్తుంది, బావి నీళ్ళతో నువ్వు ఎంత కంపేర్ చేస్తే పసిఫిక్ మహాసముద్రం నీళ్ళని కొలవగలుగుతావు. సో నీ దగ్గర ఉన్న మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంటే రాంగ్ ఇన్స్ట్రుమెంట్. సపోజ్ నేను మీకు ఒక చిన్న మీ దగ్గర మీరు విన్నారా ఎప్పుడైనా స్క్రూగేజ్ అని విన్నారా, స్క్రూగేజ్ విన్నారా ఫిజిక్స్ ల్యాబ్ లో మెజర్మెంట్. స్క్రూగేజ్ నీకు ఇచ్చి విశ్వం యొక్క చుట్టుకొలత కొలవమన్నాను నన్ను, ఎగ్జాంపుల్ స్క్రూగేజ్ నీకు ఇచ్చి విశ్వం యొక్క చుట్టుకొలత కొలవమన్నాను అనుకో, నీకు పిచ్చెక్కిపోద్దాం అనమాట. స్కేల్ ఇచ్చినప్పుడు బాగున్నాం అనుకుంటావు, నేను ఇచ్చింది ఏంటి, స్క్రూ గేజ్ ఇచ్చాను. స్క్రూ గేజ్ ఇచ్చి విశ్వం యొక్క చుట్టుకొలత కొలవమంటే పిచ్చికి పోద్దవాడి. వాడు ఎప్పటికీ కొలవలేడు. ఈ రూమ్ ఏమైనా కొలవచ్చేమో గానీ విశ్వం యొక్క చుట్టుకొలత కొలవమంటే ఎలా? సో అలాగే ఈ ఫాల్స్ లాజిక్, కప్ప లాజిక్ ఇదే అనమాట. ఇది ఎంతసేపు దేనితో ఆలోచిస్తుంది, దేని ద్వారా, దేని బేసిస్ మీద ఆలోచిస్తుంది? ఓన్లీ బావిలో ఉండే నీటిని బేసిస్ మీద ఆలోచిస్తుంది. కాబట్టి దీనికి ఎప్పటికీ కూడా తెలియదు ఏంటి పసిఫిక్ మహాసముద్రంలో ఎంత నీరుంటుంది అనేటువంటిది దీనికి తెలియదు అనమాట. సో ఈ విధంగా ఈ లాజిక్ ఉండే లిమిటేషన్ ఇదే అనమాట. లాజిక్ ఎలాంటిది అంటే కప్ప లాంటిది అనమాట, నూతులో ఉండే కప్ప లాంటిది. ఈ నూతులో ఉండే కప్ప కొంతమేరకే ఆలోచించగలదు కానీ అంతకు మించి ఆలోచించలేదు. అంటే లాజిక్ రీజనింగ్ తో కొంతమేరకు మనం వెళ్ళగవచ్చేమో గానీ అంతకు మించి వెళ్ళలేము అనమాట. దానికి వాళ్ళు ఉదాహరణ ఏమన్నారు, మనకి శాస్త్రంలో బ్రహ్మ సమితిలో ఏమన్నారు, పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవాన సోప్యస్తి యత్ ప్రపదసిం అవిచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ మానసిక కల్పన చేసేటువంటి గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు, గొప్ప గొప్ప మునులు ఉన్నారు. వాళ్ళు ఎంత వేగంతో ప్రయాణం చేస్తారంట, మనసో వేగంతో. మనసు ఎంత వేగంగా ప్రయాణం చేయగలదో అంత వేగంతో వాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసినా వాళ్ళు సత్యాన్ని తెలుసుకోలేరు. ఎందుకు? సత్యం ఈ మానసిక కల్పనకి అందనటువంటిది కాబట్టి. సో అందువల్ల సత్యం తెలుసుకోవడానికి ఉపయోగించకూడనటువంటి పద్ధతి ఏమిటి? మానసిక కల్పన. సో ప్రత్యక్ష ప్రమాణం గాని అనుమాన ప్రమాణం గాని మనం ఉపయోగించకూడదు సత్యం తెలుసుకోవడానికి. సత్యం తెలుసుకోవడానికి ఉపయోగించాల్సింది ఏమిటి? శృతి ప్రమాణం లేదా శృతి ప్రమాణాన్ని ఉపయోగించాలి. ఓకే, ఇంకా ఇవన్నీ కొద్ది కష్టంగా ఉన్నాయా అర్థం చేసుకోవడానికి? ఏం శ్యామ్, కొద్ది కష్టంగానే ఉందా? ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నా అర్థం అవుతుందా? లేకపోతే ఏదో ప్రభు మీ దయ, మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాము. అంటే మనం చర్చ చేస్తున్న సబ్జెక్ట్ ఏమిటి అనేటువంటిది అర్థం అవుతుందా? దేని గురించి నేను ఎందుకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? ఏ ఫెయిత్ నుంచి బయటపడాలి మనం? బ్లైండ్ ఫెయిత్ నుంచి, మిక్స్డ్ ఫెయిత్ నుంచి. మనం చాలా మట్టుకు ఎక్కడ కూరుకుపోయినాం? మిక్స్డ్ ఫెయిత్, బ్లైండ్ ఫెయిత్. ఈ రోజుల్లో బ్లైండ్ ఫెయిత్ ఎవడు ఒప్పుకోవట్లేదులే. ఈరోజు ప్రతి హేతువాదం వచ్చేసింది కదా. హేతువాదం అంటేనే ఏంటి? బ్లైండ్ ఫెయిత్ పోయే. సో హేతువాదం వల్ల ఏమిటి? మిక్స్డ్ ఫెయిత్ మీద అందరూ కూడాను చాలా బలం పెడుతున్నారు. బట్ మిక్స్డ్ ఫెయిత్ నుంచి దాటిపడాలి మనం. ఎక్కడికి రావాలి? ప్యూర్ ఫెయిత్కి రావాలి. ప్యూర్ ఫెయిత్కి రావాలంటే ఈ లోపాల నుంచి తొలగించుకోవాలి. అసలు ఈ జాడ్యాన్ని మనకు అంటించింది ఎవరు? ఈ మిక్స్డ్ ఫెయిత్ జాడ్యాన్ని అంటించింది ఎవరు? సైంటిస్ట్. అది ఒప్పుకుంటారు కదా, సైంటిస్టులు అంటించారు ఈ జాడ్యాన్ని. సైంటిస్ట్ గురించి ఒక భయంకరమైనటువంటి ఒక సత్యం ఉంది. ఆ సత్యం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఏమిటా భయంకరమైన సత్యం? నేను కనుక చెప్పేస్తే మీకు అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కాబట్టి నేనేం చేస్తానంటే మిమ్మల్ని అడుగుతాను. సైంటిస్టులు ఒక అబద్ధాన్ని నిజం చేసి మనందరికీ చెప్పించేస్తున్నారు, నిజం 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 అని. ఒక భయంకరమైన అబద్ధాన్ని వాళ్ళు నిజంలా మనకు చెప్పేస్తున్నారు. ఏముంటది చెప్పండి చూద్దాం. ఎవరు చెప్పగలరో, ఎంత మేరకు చెప్పగలరో చూద్దాం. ముందు ప్రశ్న అర్థమైందా? తర్వాత నింపాదికి ఆన్సర్ చెప్తుంది. ముందు ప్రశ్న అర్థం చేసుకుంది. ఏమిటి ప్రశ్న? ఏమన్నా నేను ఒక భయంకరమైన అబద్ధాన్ని వాళ్ళు మనకి నిజంగా చూపించేస్తూ ఉన్నారు. ఏమిటా భయంకరమైన అబద్ధం? ఏమిటయా వాళ్ళు చూపిస్తున్నారు? ఓకే, బట్ ఇంకా దానికంటే ఇంకా మూలంగా ఇంకోటి ఉంది. అది సైంటిస్టులు ఒక్కరే చేస్తున్నారా ఏంటి? ఎవరైనా వేరే వాళ్ళు కూడా చేస్తలే? సైంటిస్టులు మాత్రమే చేస్తుంది. నువ్వు చెప్పింది ఒక సైంటిస్టులే కాదు, వేరే వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు కదా. మాయావాదులు కూడా చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. సృష్టికి క్రియేటర్ ఎవడు లేడు, ఆటోమేటిక్ గా సృష్టి వచ్చింది అని చెప్తున్నారు సైంటిస్ట్. అదేనా మీరు చెప్తున్న పెద్ద అబద్ధం? ఇంకోటి ఉంది ఏమిటి? ఈ ప్రపంచానికి ప్రాణం వచ్చింది రసాయనాల యొక్క కలయిక వల్ల అని వాళ్ళు చెప్తున్నారు. అంతే కదా సైంటిస్టులు చెప్తున్నారు. ఓకే బాగుంది, ఏదని చెప్పచ్చు, టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడు అక్కడ మానవుల ప్రమేయం లేకుండా ఎలా ఉంది అక్కడ? మానవుల ప్రమేయం లేకుండా ఎలా సృష్టిస్తారు? మానవుల ప్రమేయంతోనే టెస్ట్ ట్యూబ్ బేబీకి కూడా మానవుల ప్రమేయమే కావాలి. ఫైన్ ఫైన్ కరెక్ట్ కరెక్ట్. బట్ అది అది ఎంత భయంకరమైనటువంటి అసత్యం కాదు అది. అది చిన్నపిల్లడైనా చెప్పేస్తాడు. ఏంటి నువ్వు మానవ ప్రమేయం లేకుండా ఎలా అంటావా? ఆ వీరికణం ఎక్కడి నుంచి వచ్చిందా? దాన్ని తీసేసి నువ్వు కావాలంటే సృష్టించి అప్పుడు మేము ఒప్పుకుంటాం. రైట్. ఇంకా దేర్ ఆర్ నో అదర్ లివింగ్ ఎంటిటీస్ ఇన్ అదర్ ప్లానెట్స్. వేరే 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 ఏమిటి, వేరే వేరే లోకాల్లోని లేదా వేరే వేరే గ్రహాల్లోని వేరే జీవులు ఎవరు కూడా లేవని వాళ్ళు కొన్ని చెప్తున్నారు. బట్ మీరెలా చెప్తారు అవన్నీ కూడా సొల్లు కబుర్లని? మీరెలా చెప్పగలరు? మీరెలా వాళ్ళని ఆపగలరు? వాళ్ళు చెప్పింది తప్పని మీరెలా చెప్పగలరు? జీవులున్నారని మీరు భగవద్గీత ప్రకారం చెప్తున్నారు, వాళ్ళ ప్రకారం జీవులు లేరు. మీరు భగవద్గీతను ప్రూవ్ చేయలేరు. తచ్చింది గొర్రె. ఎట్లా ఇది? ఎలా దీని ఎలా? మీరు చెప్పినవన్నీ కరెక్టే, ఇంకా ఇంకా ఫండమెంటల్ గా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఫండమెంటల్ గా ఏంటి? ఎవరు? నో లైఫ్ ఆఫ్టర్ డెత్. అది ఎవరంటున్నారు? సైంటిస్టులు అంటున్నారు. ఓకే, ఇలా చాలా మంది చెప్తారు. సో నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మనం ఏమైతే చెప్తాం, మనం అని అంటే ఇక్కడ నేను మనం అంటున్నాం అని అంటే ఫాలోవర్స్ ఆఫ్ వేదాస్ లేదా ఫాలోవర్స్ ఆఫ్ రిలీజియన్. అది ఏ రిలీజియన్ అయినా అవనివ్వండి, ఇస్లాం, హిందూయిజం, క్రిస్టియానిటీ, ఏ రిలీజియన్ అయినా అవ్వనండి. వీళ్ళు కొన్ని ప్రపోజల్స్ చేస్తారు కదా, ఎవరు రిలీజియనిస్ట్స్ కొన్ని ప్రపోజల్స్ చేస్తారు. వీళ్ళు చేసిన ప్రపోజల్స్ కి వాళ్ళు ఏమంటారు చూడండి, సైంటిస్టులు ఏమంటారు? వీళ్ళు ఏవైతే చెప్తారో వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారా లేకపోతే ఒప్పుకోరా? ఏం ఒప్పుకోరు వాళ్ళు? ఏమి ఒప్పుకోరు, ఎందుకు ఒప్పుకోరు చెప్పండి. ఆత్మ ఉంది అని వీళ్ళు అంటారు, వాళ్ళు లేదంటారు. వీళ్ళు ఉందని అంటే మీరు చూపించండి అంటారు వాళ్ళు. చూపించండి అని అంటే రిలీజియన్స్ ఏం చేస్తారు, చూపించగలరా? చూపించగలరు. సో కాబట్టి వాళ్ళు ఏమంటారు, మీరు నిరూపణ చేయలేనటువంటి కొన్ని సిద్ధాంతాలు పట్టుకుని అవి సత్యాలుగా మీరు అందరికీ చెప్తున్నారు అని వాళ్ళు అంటారు. నిరూపణ చేయలేనటువంటి కొన్ని సిద్ధాంతాలని సత్యాలుగా మీరు అందరికీ చెప్తున్నారు, ఇది బ్లైండ్నెస్, ఈ బ్లైండ్నెస్ మీరు వదులుకోండి, మా దగ్గరికి రండి అని అంటారు. అర్థమవుతుందా ఈ మాట? అర్థమవుతుందా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యాక్సియోమేటిక్ ట్రూత్స్ అంటారు. యాక్సియోమేటిక్ ట్రూత్స్ అని అంటే నిరూపణ అవసరం లేనటువంటి కొన్ని సత్యాలు. నిరూపణ అవసరం లేనటువంటి కొన్ని సత్యాలు ఉన్నాయి, వాళ్ళని సైంటిస్టులు ఏమంటారు, మీ రిలీజనిస్ నిరూపణ నిరూపించలేనటువంటి కొన్ని సత్యాలు తీసుకుని వాటిని మీరు ప్రాపగేట్ చేస్తున్నారు కాబట్టి మీది డాగ్మా. డాగ్మా అంటే తెలుసా? డాగ్మా అంటే మూర్ఖపు సిద్ధాంతం, బేస్లెస్ సిద్ధాంతం, మూర్ఖపు సిద్ధాంతం మీది అని చెప్పేసి వాళ్ళు మనల్ని తిడతారు. అప్పుడు మనం వాళ్ళని అడిగాం అనుకోండి, ఏమని, మరి మీది డాగ్మా కాదా, మీది సిద్ధాంతం నిరూపించగలిగినటువంటి సిద్ధాంతం మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాం అనుకోండి. అడిగితే వాళ్ళేమంటారు, మేమన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ గా చూపిస్తున్నాం కదా, ప్రయోగశాలలో అన్ని చేస్తున్నాం, మీ ఎదురుగానే చూపిస్తున్నాం, మీరెవరైనా వచ్చి చేసుకోవచ్చు, మీరెవరైనా వచ్చి చేసుకుని మేము చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా నిరూపించబడ్డాయి, కావాలంటే చూసుకోండి అని అన్నా. ఇదే మహా అబద్ధం, ఇదే పెద్ద అబద్ధం. ఏమిటి ఇందులో ఉండే అబద్ధం? సైంటిస్టులు ఒక అసత్యాన్ని కప్పేసి సత్యంగా చూపిస్తున్నారు. ఏమిటి అసత్యం అంటే, జాగ్రత్తగా ఉండండి, ఆ అసత్యానికి మూడు భాగాలున్నాయి. సైంటిస్టులు చెప్పే అసత్యానికి మూడు భాగాలున్నాయి. ఒకటి, ఈ ప్రపంచం అనేటువంటిది, ఈ ప్రపంచంలో ఉండే సంఘటనలన్నీ కూడాను మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయకండి. రాసుకోవడానికి ప్రయత్నం చేస్తే వినడం మానేస్తారు. ప్లస్ దీన్ని రాసుకునే పద్ధతిలో నేను చెప్పట్లేదు, దీనికి తర్వాత మీకు డెఫినేషన్ తర్వాత ఇస్తాను, కాబట్టి ముందు వినండి. వాళ్ళు ఏమంటారంటే, ఈ ప్రపంచంలో జరిగే ఏ ఎఫెక్ట్నైనా మేము కొన్ని ఫిజికల్ లాస్ తో డిఫైన్ చేసేస్తూ ఉంటాం, కొన్ని ఫిజికల్ లాస్ తో డిఫైన్ చేసేస్తూ ఉంటాం. అంటే ఈ ప్రపంచంలో ఏది జరిగినా ఇది జరగడానికి కారణం ఈ ఎఫెక్ట్, ఈ ఫిజికల్ లా ప్రకారం ఇది జరుగుతుంది. ఉదాహరణకి, ఎవడో న్యూటన్ అనేటువంటి వాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద కూర్చున్నాడు, యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. యాపిల్ చెట్టు కింద కూర్చుంటే ఏమైంది, ఒక యాపిల్ సడన్ గా వాడి చేతిలో పడింది. వాడు యాపిల్ పండు పట్టుకుని, ఇది పైకి ఎందుకు వెళ్ళలేదు, కిందకి ఎందుకు పడింది అనుకున్నాడు. ఇది ఆలోచన వచ్చింది వాడికి. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఒక లా అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశాడు, ఒక లా అని సృష్టించాడు అతను. ఏమిటది? న్యూటన్స్ లా అని ఒకటి సృష్టించాడు. ఏమిటి న్యూటన్స్ లా అంటే, గురుత్వాకర్షణ శక్తి, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనేటువంటిది ఒక లా సృష్టించాడు. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంజి అనేటువంటిది ఒకటి. అలాగే మూడు లాస్ అనేటువంటివి ఏర్పాటు చేశాడు ఆయన, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని. ఫిజిక్స్ చదివిన వాళ్ళకి అందరికి అర్థం అవుతుందా ఫస్ట్, సెకండ్, థర్డ్ లా ఏముంటుంది? ఒక బంతిని గోడకేసి కొడితే ఎంత వేగంతో కొడితే అంతే వేగంతో బంతి వెనక్కి వచ్చింది. వాడు దాని నుంచి ఒక లా ఏర్పాటు చేస్తాడు. ఏముంటది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఒక లా ఏర్పాటు చేస్తాడు. ప్రతి చర్యకి సమానమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది అని. సో ఈ లాస్ ఏర్పాటు చేసి, ఈ లాస్ ని ఎలా ఏర్పాటు చేశారు తెలుసా? మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో ఏర్పాటు చేశారు. మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో ఏర్పాటు చేశారు. సో వీళ్ళేమంటున్నారు, ఈ ప్రపంచంలో ఏం జరిగినా మేము దాన్ని ఒక ఫిజికల్ లాతో ఎక్స్ప్లెయిన్ చేసేస్తామని చెప్పేసి అంటున్నారు. ఫిజికల్ లాతో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోలేము అనుకోవద్దు, అందరికి అర్థం అవుద్ది, కొద్దిగా బుర్ర పెడితే అర్థం అవుతుంది. ఈ ప్రపంచంలో ఉండే జరిగే సంఘటనలన్నింటినీ కూడా మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటున్నారు? ఫిజికల్ లాస్ తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అంటారు. ఉదాహరణకి, ఇక్కడి నుంచి ఏదైనా మేము వదిలేసాం అనుకో, ఎంత ఎత్తులో వదిలాము, దీనికి ఎంత వెయిట్ ఉంది, కాబట్టి దీనికి ఎంత గతిశక్తి ఉంది, స్థితి శక్తి ఉంది, ఇక్కడ ఇక్కడ దీనికి స్థితి శక్తి ఉంటే ఇంత స్థితి శక్తి కాస్త ఇలా ఇలా కిందకు వచ్చి స్థితి శక్తి జీరో అయిపోయి గతిశక్తి జీరో అవుతుంది, స్థితి శక్తి జీరో అవుతుంది, ఏదో ఒకటి బోల్డ్ అని చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తున్నాను. అంటే ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా దానికి వారు ఒక కారణం చెప్తారు. లేదా మీరు కావాలంటే ఒక నదిని దాటాలనుకోండి, నదికి ఇవతల వైపు మీరున్నారు, అవతల వైపు ఇంకో పాయింట్కి వెళ్ళాలనుకోండి, మీరు కరెక్ట్ గా ఆ పాయింట్కి వెళ్ళాలనుకుంటే మా ఫిజిక్స్ హెల్ప్ మీరు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఫస్ట్ నదీ ప్రవాహం ఎటువైపు ఉంది, ఎంత వేగంతో నది ప్రవహిస్తూ ఉన్నది, మీరు ఈ పడవని ఏ కోణంలో నడపాలి, ఎంత వేగంతో నడపాలి మేము నిర్దేశిస్తాం, కరెక్ట్ గా పాయింట్ చెప్పేస్తాం, కరెక్ట్ గా పాయింట్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడాను వాళ్ళు ప్రతిదాన్ని ఫార్ములా చేసేసారు, మ్యాథమెటికల్ ఫార్ములా చేశారు, చివరికి ఫీలింగ్స్ ని కూడా ఫార్ములా చేసేసారు వాళ్ళు. దేన్ని? ఫీలింగ్స్ ని. సపోజ్ నన్ను ఎవడైనా కొట్టాడు అనుకోండి, నేను ఏడుస్తున్నాను అనుకోండి, వాడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఏడడం అంటే నీ బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి జరిగినాయి, అందుకే నీ కళ్ళ నుంచి నీరు వచ్చాయని అంటాడు వాడు. సో ఈ లాస్ తప్పని చెప్పొచ్చు ఎలా అంటే, నాకెవరో కొట్టినా ఏడుపు వస్తుంది, లేకపోతే నాకు ఏదైనా సంతోషమైనటువంటి చూసి ఆనంద బాష్పాలైన కారుస్తున్నాను, రెండిటికి రియాక్షన్ ఒకటే, బట్ భావం వేరు. ఒకటి ఆనందంతో కార్చేటువంటి కన్నీరు, ఇంకోటి దుఃఖంతో కార్చేటువంటి కన్నీరు. సో సైన్స్ దేన్ని డిరైవ్ చేయలేదు, దేన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, దాని వెనక ఉండేటువంటి మనోభావాల్ని సైన్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు. సైన్స్ కేవలం దేన్ని ఎస్టాబ్లిష్ చేయగలదు, బాహ్యమైనటువంటి మార్పుల్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేయగలదు, ఆ వెనక ఉండే భావాల్ని ఎస్టాబ్లిష్ చేయలేదు సైన్స్. సో అందువల్ల వీళ్ళు చెప్పినటువంటి మాటల అనేటువంటిది ఎంత తప్పో మనకు అర్థమవుతుంది. ఏమిటది, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కార్యము ఒక చిన్న సూత్రం ద్వారా మేము చెప్పొచ్చు అని అంటున్నారు. అది తప్పు అని అంటున్నాం మనం. ఎందుకు తప్పు అంటున్నాం అని అంటే, నువ్వు ఎలా చెప్పేశావు అది చిన్న కారణం వల్ల ఇది జరిగిందని? చిన్న సూత్రమే దానికి ఉందని నువ్వు ఎలా చెప్పావు? దాని వెనక ఇంకా నీకు తెలియని సూత్రాలు ఏమైనా ఉండి ఉంటే ఉండొచ్చు కదా. బట్ నువ్వేమనుకుంటున్నావు, ఇది చిన్న సూత్రంతోనే మేము అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తామని చెప్పేసి అంటున్నావు. సో ఇది కూడా నువ్వు ఒక ప్రిమైస్, ప్రిమైస్ అంటే ఒక యాక్సియమేటిక్ ట్రూత్ గా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. మేమేదైతే చెప్తున్నావు నువ్వు అదే మోసం నువ్వు కూడా మాకు చేస్తున్నావు. నువ్వు ఒక పక్క ఏమంటున్నావు, మేము అలా బండగ ఏది నమ్మేమని అంటున్నావు. బట్ ఇప్పుడు ఇది నువ్వు నమ్ముతుంది, బండగా నమ్ముతుంది. ఇది ఏమిటి, ఈ ప్రపంచంలో ఉండే జరిగే సంఘటనలన్నీ కూడాను కొన్ని ఫిజికల్ లాస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటువంటి రూలు బండ రూలే అది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. కష్టంగా ఉందా? కష్టంగా ఉందా? అర్థమవుతుందా? ఓకే, దీన్ని నేను ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ప్లేన్ వెళ్తుంది, ప్లేన్కి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో అందరూ చచ్చిపోయారు, ప్లేన్ కూలిపోయింది, చచ్చిపోయారు. సైంటిస్టులకి వెళ్ళి మీరు కారణం కనుక్కోండి అని అన్నారనుకో, వాళ్ళు ఏ కారణాలతో వస్తారు చెప్పండి. ఎగ్జాంపుల్, బ్యాడ్ వెదర్, లేకపోతే పైలట్ ఏదో నిద్రపోతున్నాడు, ఎన్నో కారణాలు చెప్తారు వాళ్ళు. పైలట్ నిద్రపోతూ రాంగ్ బటన్ నొక్కేశాడు, లేకపోతే పైలట్ ఏమో ఆ ఎయిర్ హోస్టెస్ ఏదో చేస్తే డిస్టర్బ్ అయిపోయి రాంగ్ బటన్ నొక్కేశాడు. సో ఈ రకంగా వాళ్ళు కనుక కారణాలు వెతకండి అని అంటే ఈ పనిమాలిన కారణాలే వెతుకుతారు. బట్ దీనికంటే ఇంకా ఉన్నతమైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఏమిటా ఉన్నతమైనటువంటి కారణాలు? వీళ్ళందరికీ చావు రాసింది, అది ఒకే టైంలో రాసింది, అందరికీ కర్మఫలం పండింది అప్పుడే, వీళ్ళందరూ ఆ టైంలోనే ఎక్కారు. ఈ లాస్ ఏమీ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిన లాస్ ఏమిటి? ఇవే. అంటే ఇక్కడే పాయింట్, నీకు కొన్ని లాసే కనబడుతున్నాయి, కనబడిన లాస్ కొన్ని చాలా ఉన్నాయి, అవి మాత్రం నువ్వు తెలుసుకోకుండా నువ్వేమంటున్నావు, ఈ ప్రపంచం అంతా కూడాను ఈ లాస్ ప్రకారమే నడుస్తుంది, ఈ లాస్ ప్రకారమే నడుస్తుంది అంటావు. మేమేమంటామనంటే, ఈ లాసే కాదు, ఈ లాస్ ఓకే, బట్ దీని వెనక సటిల్ లాస్ కొన్ని ఉన్నాయి, సూక్ష్మమైనటువంటి కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ ప్రకారం ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది అని మేమంటే వాళ్ళేమంటున్నారు, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, మాకు ఇదే అర్థం అవుతుంది కాబట్టి మేము ఈ లాస్ ప్రకారం నడుస్తుందని చెప్పేసి అంటాం. నీకు అర్థం కానంత మాత్రాన సూక్ష్మమైనటువంటి లాస్ లేవని నువ్వు చెప్పగలవా? వాళ్ళ మోసం అర్థమైందా లేదా? వాళ్ళ మోసం ఇదే, వాళ్ళు మనల్ని నమ్మించేస్తున్నారన్నమాట, మసిపూసి మారేడుగా చేసి నమ్మించేస్తున్నారన్నమాట. ఈ లాస్ ప్రకారం నడుస్తుంది, ఈ లాస్ ప్రకారం నడుస్తుంది అంటే నీకు తెలిసిన లాస్ ఇవే అని చెప్పేసి ఈ లాస్ ప్రకారం నడుస్తుంది అంటే ఎట్లయ్యా? దీని వెనక ఇంకా బోల్డెన్ లాస్ ఉన్నాయి, ఆ లాస్ నీకు అర్థం కావు, బట్ నువ్వు మాత్రం ఏమంటావు, ఈ లాస్ ప్రకారం నడుస్తుంది, ఈ లాస్ ప్రకారం. తర్వాత ఇంకోటి ఏంటి, ఇది ఒకటి, ఈ ప్రపంచంలో ఉండే సంఘటనలన్నీ కొన్ని ఫిజికల్ లాస్ ప్రకారం నడుస్తాయని ఒకటి రూలు. రెండోది ఏంటి, ఈ లాస్ ఎక్కడైనా అప్లికబుల్. ఎక్కడైనా అప్లికబుల్ అంటే భూమి మీద కాదు, సూర్యుడు చంద్రుడు ఇతర గ్రహాల మీద కూడాను సేమ్ లాస్ అప్లికబుల్, సేమ్ ఫార్ములాస్ అప్లికబుల్, అక్కడ కూడాను సేమ్ ఫార్ములాస్ అప్లికబుల్ అని చెప్పేసి వాళ్ళు బొంకుతున్నారన్నమాట. మనం అడిగామనుకో, ఈ లాస్ అక్కడ అప్లికబుల్లా కాదని వెళ్ళావా, అక్కడికి వెళ్ళావా? ఉదాహరణకి హీలియం రియాక్షన్ అని ఒకటి ఉంది. హీలియం రియాక్షన్ అంటే తెలుసా ఎవరికైనా? బుద్ధి చదువుకున్న వాళ్ళకైనా తెలుస్తుంది. వేరే వాళ్ళు చెప్పారా? నోనో, హీలియం రియాక్షన్ అంటే వీళ్ళు అణు రియాక్టర్లని కనుక్కునేటప్పుడు అణువుల రియాక్టర్లో ఈ అణు రియాక్టర్లను ఏమంటారు ఇంగ్లీష్ లో ఏమంటారు అటామిక్ ఎనర్జీ కనుక్కునేటప్పుడు హీలియం అనే ఎలిమెంట్ ఉందన్నమాట, రేడియం. అది ఏం చేస్తుంది అంటే ఉద్గారం చేస్తుంది, దేన్ని ఉష్ణోగ్రతని ఉద్గారం చేస్తుంది అనమాట. అది ఒక సైకిల్లో పడుతుంది అనమాట. ఆ సైకిల్లో పడుతున్న కొలది ఏమవుతుంది, ఆ ఉష్ణం అనేటువంటిది అలా ఉద్గారం చేసి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతుంది అనమాట. అందువల్లే ఏమవుతుంది, ఆటం బాంబు వేసేటప్పుడు ఒక సైకిల్ రియాక్షన్ వల్ల వేడి పెరిగి 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 భయంకరమైన కొన్ని లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ కి వెళ్ళిపోయి మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే ఈ హీలియం రియాక్షన్ అనేటువంటిది ఒరిజినల్ గా ఎక్కడ జరుగుతుంది, సూర్యుడి దగ్గర జరుగుతుంది. ఒరిజినల్ గా సూర్యుడి దగ్గర జరుగుతుంది, అదే ఫార్ములా మేము ఇక్కడ పెట్టామని అంటారు. సో మనం అడగాల్సింది ఏంటంటే సూర్యుడి దగ్గర జరుగుతుందో లేదో నువ్వు వెళ్ళి చూసావా, అక్కడ ఏ రియాక్షన్ జరుగుతుందో నువ్వు ఎలా చెప్పగలవు, ఇక్కడ నువ్వేదో ఫార్ములా నువ్వు పెట్టేసుకుని ఈ ఫార్ములా అక్కడ పనిచేస్తుందని నువ్వు ఎలా నమ్మిస్తావు మమ్మల్ని. అలా నమ్మిస్తున్నావంటే తప్పనిసరిగా నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నట్టు లెక్క. అంటే ప్రయోగశాలలో ఉండేటువంటి కొన్ని పరిస్థితుల్ని ప్రతి దగ్గర అప్లై అయిపోతాయని చెప్పేసి అనుకుంటే అది పచ్చి అబద్ధం. సో వాళ్ళు మనకు చేస్తున్నటువంటి రెండో మోసం ఇదనమాట. ఏమిటిది, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన కొన్ని లాస్ ప్రకారం, ఫిజికల్ లాస్ ప్రకారం నడుస్తుందని చెప్పేసి చెప్పడం. రెండోది, ఈ లాస్ అనేటువంటివి ఎక్కడైనా సరే అప్లై అవుతాయని చెప్పడం రెండోది. మూడోది, ఈ లాస్ చాలా సింపుల్ లాస్. ఎంత సింపుల్ లాస్ అంటే ఒక సైంటిస్ట్ ఏమంటాడు తెలుసా, అసలు ఈ విశ్వం యొక్క సృష్టి ఎలా జరిగిందో మేము ఒక చిన్న ఈక్వేషన్ రూపంలో చెప్పేస్తాం, నువ్వు ఆ ఈక్వేషన్ టీ షర్ట్ మీద నువ్వు రాసుకొని చక్కగా తిరగొచ్చు. అంటే అర్థమైందా, మనం రాసుకుంటాం కదా మనం మన టీ షర్ట్ల మీద ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ వృందావన్ అని రాసుకొని తిరుగుతాం కదా. వాడు ఒక ఫార్ములా పెట్టుకుని తిరుగుతాడు అనమాట, వాడు ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ యూనివర్స్ ఆర్ ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ సైన్స్. సో ఒక సైంటిస్ట్ అన్నాడు అనమాట, మేము త్వరలోనే ఒక ఈక్వేషన్ తో రాబోతున్నాం, ఆ ఈక్వేషన్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ ప్రపంచం ఎలా సృష్టింపబడింది అనేటువంటి ఒక ఈక్వేషన్ తో మేము రాబోతున్నాం, అది మీరు కావాలంటే టీ షర్ట్ లో పెట్టుకుని మీరు కావాలంటే దాన్ని వేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ మూడు లోపాలు ఉన్నాయన్నమాట. ఈ మూడు లోపాలు కూడాను సైంటిస్టులు మనల్ని నమ్మించేస్తున్నారు. ఈ మూడు లోపాలని మనం ప్రశ్నించనివ్వకుండా మనకు వాళ్ళు ఒక చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఇచ్చేసి ఆ గ్యాడ్జెట్స్ ని మనం నమ్మేటట్టు చేసి ఈ మూడు ప్రశ్నలు అడగకుండా చేయని మనల్ని అడగకుండా చేస్తున్నారు అనమాట. మనం కూడా అంత డీప్ గా వెళ్ళం కాబట్టి మనం మూర్ఖంగా వాళ్ళు చెప్పిందంతా కూడా తానా అంటే తందానని చెప్పేసి నమ్మేస్తున్నాం అనమాట. ఇది ఎలా అంటే, ఒక అబ్బాయి రోడ్డు మీద వెళ్తున్నాడు, వాడి దగ్గర ఏమో బంగారపు గొలుసు ఉంది. బంగారపు గొలుసు ఉంటే ఒక దొంగ వచ్చాడు, వాడు ఈ బంగారపు గొలుసు కాజేయాలనుకున్నాడు. అయితే ఆ పిల్లవాడిని బంగారపు గొలుసు తీసుకుంటే వాడు పెద్ద గోల్ చేస్తే పక్క వాళ్ళందరూ పట్టేస్తారని వాడు ఏం చేశాడు, ఒక మంచి ఆలోచన వచ్చింది వాడికి. ఒక లాలీపాప్ కొన్నాడు అనమాట. లాలీపాప్ కొని రాడనైనా కన్నా దా తీసుకో అని చెప్పేసి వాడి చేతిలో పెట్టాడు. వాడు చీకుతూ ఉంటే వెనక నుంచి గొలుసు తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు, ఆ బిడ్డ ఎవరు, లాలీపాప్ ఏమిటి కాదు, మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు టీవీలు ఫ్రిడ్జ్లు ఇవి లాలీపాప్లు. దొంగ ఎవరు, సైంటిస్టులు. గొలుసు ఏమిటి, ప్యూర్ ఫెయిత్. గొలుసు ఏమిటి, ప్యూర్ ఫెయిత్. ఇది అర్థం చేసుకోండి, వాళ్ళు ఈ రకంగా మనల్ని మోసం చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళని ఏదైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు. మీకు బేసిస్ లేకుండా మీరు కొన్ని రూల్స్ చెప్తున్నారు, మేము ఒప్పుకోం ఆత్మ ఉందని పరమాత్మ ఉందని దేవుడున్నాడని మీరు చెప్తున్నారు. ఎక్కడుంది చూపించండి. మేము అడిగే క్వశ్చన్ అదేనయ్యా, మేమే అడుగుతున్నావు. నువ్వు ఈ ప్రపంచం అంతా సింపుల్ లాస్ ప్రకారం నడుస్తుంది అంటున్నావు, దానికి ప్రూఫ్ ఏంటి? ఈ రూల్స్ ఎక్కడైనా అప్లికబుల్ అంటున్నావు, దానికి ప్రూఫ్ ఏంటి? మ్యాథమెటికల్ ఫార్ములాలో చెప్పేస్తుంటున్నావు, దానికి ప్రూఫ్ ఏంటి? మేము ఒప్పుకోం, సరిపోయింది కదా. కాబట్టి నువ్వు నోరు మూసుకో, మేము నోరు మూసుకుంటాం. నువ్వు మమ్మల్ని ఆరోపించదేమని మీది డాగ్మా బేస్లెస్ అని నువ్వు ఆరోపించడానికి నీ దగ్గర లేదు. ఎందుకు? నువ్వు ఎక్కడి నుంచి రాళ్ళు ఇసురుతున్నావు? అద్దాల మేడలో కూర్చొని నువ్వు రాళ్ళు ఇసురుతున్నావు. అద్దాల మేడలో కూర్చొని రాళ్ళు ఇసురితే ఏమవుద్దాయా? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, డోంట్ త్రో స్టోన్స్ ఎట్ అదర్స్ వైల్ సిట్టింగ్ ఇన్ గ్లాస్ డోర్స్. అద్దాల మీద నుంచి నువ్వు కనుక రాయి ఇసురితే ఏమవుద్ది? ఏమవుద్దయ్యా? ఎవరద్దాలు పగులుతాయి? మన అద్దాలు పగులుతాయి. ముందు వాడి తల పగులుతా లేదు, తర్వాత ముందు ఎవరిది పగులుతుంది? మనమేమనుకుంటున్నాం, అద్దాలు బాగా కనబడుతున్నాయి, అసలు అద్దాలు ఉన్నట్టే అనిపించట్లేదు, నాకు వాడి తలే కనబడుతుందని విడిసిరేశాడు. విసిరేస్తే ముందు తగిలింది ఎక్కడికి? అద్దాలకు తగిలింది అనమాట. కాబట్టి అలాంటి అద్దాలు పెట్టుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఇతరుల మీద ఇరకూడదు అనమాట. సో సైంటిస్టులు చేస్తున్న పని అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఉండే అద్దాలు మర్చిపోయి వాళ్ళు ఇసిరేస్తున్నారు రాళ్ళు. ఎవరి మీద? రిలీజియనిస్ట్ మీద ఇసిరేస్తున్నారు. మీది డాగ్మా, మీదేమో ఫెయిత్లెస్, మీదేమో బేస్లెస్, మరి మీదేమిటి సార్? మీరు కూడా అంతే, మీరు కూడా అంతే. కాబట్టి నువ్వు నోరు మూసుకోవాలి, మా మీద నువ్వు రాళ్ళు ఇసరడానికి వీల్లేదు. అయితే ఇలా దవడ పళ్ళు విరిచేవాడు ఎవడు లేక కాబట్టి వాళ్ళు పని నడుచుకుంటూ పోతుంది. అందుకే ప్రభుపాదులు వారు ఏం చేశారు? అలాంటి దవడ పళ్ళు విరిచే పని ఒకటి పెట్టారనమాట, సైన్స్ ద్వారా సైంటిస్ట్ని రీసెర్చ్ చేయమని చెప్పి ఇలాంటివన్నీ బయటికి తీసుకొచ్చారన్నమాట. అలా కష్టం ఉందా? కాంప్లికేటెడ్గా ఉందా? క్లాసులు ఇలా ఉంటాయని మీరు కల్లో కూడా ఊహించుకుని ఉండరే. అన్ని క్లాసులు ఇలా ఉండవు, ఇది ఓన్లీ ఫండమెంటల్స్. ఎందుకంటే మీ ఫెయిత్, మన దగ్గర ఉండే ఫెయిత్ని మనం మార్చాలి. ఇప్పుడు మన ఫెయిత్ ఎక్కడ చిక్కుకుపోయింది? సైంటిస్టుల యొక్క క్వారల్లో చిక్కుకుపోయింది. లాజిక్ అండ్ రీజనింగ్ మధ్య నలిగిపోతూ ఉంది. బ్లైండ్ ఫెయిత్ అనేటువంటి ఒక భూకంపంలో కొట్టుకుపోతూ ఉంది. ఇప్పుడు దాన్ని బయటకు తీసి మనం ఎక్కడ పెట్టాలి? ప్యూర్ ఫెయిత్ గా పెట్టాలి. అలా పెట్టాలంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకో. ఎనీ క్వశ్చన్స్? రైట్ రైట్. దాన్ని ఏ విధంగా అర్థం చేస్తా? మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. దీనికి నేను సమాధానం ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. ఒకడు నెత్తి మీద ఒక 50 కిలోల బస్తా మోసుకొని వెళ్తున్నాడు రోడ్డు మీద. కొద్దిసేపటికి ఏమైందనంటే మెడ నొప్పి పుట్టింది, తలకాయ నొప్పి పుట్టింది. వాడికి దారిలో ఒక సైంటిస్ట్ కనబడ్డాడు. ఏదైనా సొల్యూషన్ ఉంటే ఇవ్వండి సార్ అన్నాడు. వాడేమన్నాడు? భుజం మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు భుజం మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని నడుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? ఇక్కడ మెడ మీద నొప్పి పోయింది. సైంటిస్ట్ చాలా మంచివాడు. ఎవడో వాడు మంచి సైంటిస్ట్, వాడు ఇది తీర్చేశాడు ప్రాబ్లం, ఇది నా మెడ నొప్పి ప్రాబ్లం తీర్చేశాడు అని వాడు సంతోషంగా ముందుకెళ్ళిన కొలిది ఇక్కడ కాస్త భుజం నొప్పి స్టార్ట్ అయింది అనమాట. ఈ భుజం నొప్పి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఇంకో సైంటిస్ట్ కనబడ్డాడు వాడికి. వాడేమన్నాడు? సార్ భుజం బాగా నొప్పేస్తుందని. అవునా? ఆ భుజం మీద పెట్టుకున్నాడు. వీడు తీసుకొచ్చి ఆ భుజం మీద పెట్టుకున్నాడు. చాలా బాగుంది, ఇది కూడా మంచి సైంటిస్ట్ లా ఉన్నాడు, భుజం నొప్పి పోయింది అనుకున్నాడు. కొద్దిగా ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిన తర్వాత ఈసారి ఈ భుజం నొప్పి మొదలైంది అనమాట. అప్పుడు ఇంకో సైంటిస్ట్ కనబడ్డాడు. సార్ ఈ ఎడం భుజం బాగా నొప్పేస్తుంది సార్ అన్నాడు. నెత్తి మీద పెట్టుకున్నాడు వాడు. నెత్తి మీద పెట్టుకుంటే వీడు వెళ్ళాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈ భుజం రిలీవ్ అయింది అనుకున్నాడు. కానీ కొద్దిసేపటికి ఏం మొదలైంది? నెత్తి నొప్పి మొదలైంది. ఇదే కదా, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు? సైన్స్ మనకి చేస్తుంది ఏమంటో తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పావు 2 ఇంజక్షన్లు, 1 ఇంజక్షన్, లేకపోతే 4 రోజులు బదులు 3 రోజులు, ఇదంతా ఇదే. ఎవడు ఏం చెప్పట్లేదు, ఈ ఒక్క సైంటిస్ట్ కూడా ఎవడు ఏం చెప్పట్లేదు. నువ్వు మోస్తుంది రాళ్ల మోత, అవి వేస్ట్, దాన్ని పడేసి నువ్వు హాయిగా ముందుకెళ్ళని ఎవడని చెప్పాడా? ఏ సైంటిస్ట్ అని చెప్పాడా? అది ఓన్లీ స్పిరిచువల్ సైన్స్ చెప్తున్నాము. మెటీరియల్ సైన్స్ అంతా కూడా భారాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరకు మోయమనేటువంటిది. దీనికి నేను ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఇంతకుముందు రవాణా సౌకర్యాలు లేక కాదు, అవసరం లేక ఎవరింట్లో వాళ్ళు, ఎవరి ఊర్లో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఈ బ్రిటిషర్స్ వచ్చి ఏం చేశారంటే రవాణా సౌకర్యాలు కల్పించారు. ఫస్ట్ కల్పించింది ఏమిటి? ట్రైన్ సౌకర్యం కల్పించారు. ట్రైన్ సౌకర్యం ఎప్పుడైతే కల్పించారో, ట్రైన్ సౌకర్యం కల్పించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఎన్ని అడవుల్ని నాశనం చేసేశారు, ఎన్ని ఎంత భూమిని ఆక్రమించేశారు, రైలు పట్టాలు వేశారు. పెద్ద ఉగ్రకర్మ చేసి ఒక పెద్ద రైలు పట్టాలు వేశారు. రైలు పట్టాలు వేసిన తర్వాత ఎప్పుడైతే వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, దానికి సౌకర్యాలు ఉన్నాయని ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిందో, వీళ్ళు అప్పటి నుంచి ప్రయాణాలు మొదలుపెట్టారన్నమాట. ప్రయాణాలు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, రైలు ఒక్క మార్గం ఎందుకు, రోడ్డు మార్గం కూడా ఉంటే బాగుందని చెప్పి రోడ్లు వేశారన్నమాట. రోడ్డు మార్గం సరిపోక ఇంకేం చేశారు, ఫ్లైట్ మార్గం వేశారు. దానికేమో రిజర్వేషన్ సిస్టమ్ పెట్టారు, దాన్ని ఇంటర్నెట్లో పెట్టారు. ఇంటర్నెట్లో పెట్టి అది రద్దీ అయిపోతే దానికి తత్కాల సిస్టమ్ ఒకటి పెట్టారు. సో ఇప్పుడు మనం దీన్ని ఆలోచిస్తే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది. నేను ఇప్పుడు నా ఇంట్లో కంప్యూటర్ మీద కూర్చొని నేను టికెట్ని తకామని కొడితే నాకు టికెట్ నా మొబైల్ ఫోన్కి వస్తుంది. ఎంత బాగుంది ఈ సిస్టము. ఒరిజినల్ గా ఎక్కడి నుంచి మొదలైంది ఈ చెత్త అంతా? ఎవరికి ఎక్కడికి వెళ్లాలని లేదు, వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు చెడిపి, అర్థమైందా, ఉన్నట్టు వాళ్ళని వాళ్ళని చెడిపి నువ్వేం చేస్తావు? ఇది ఎలా అంటే, ఆ బ్రహ్మచారి ఎవడో కూడాను వాడికి వాళ్ళ గురువు గారేమో భగవద్గీత చదువురా అన్నారంట. భగవద్గీత చదువుదా అంటే వాడు భగవద్గీత పుస్తకాన్ని ఒక పక్కన పెట్టాడు, ఒక గూడి దగ్గర పెట్టాడు. గూడి దగ్గర పెడితే ఒక ఎలక వచ్చి దాన్ని కూరుకిందంట. పొద్దున్న లేదు చూసేసరికి ఎలక కొరికింది. వాడు చాలా చాలా డిస్టర్బ్ అయిపోయాడు, నా భగవద్గీత పుస్తకం ఎలా కొరికేసింది. సో ఎవరినో సైంటిస్ట్ని అడిగాడు, దీనికి సొల్యూషన్ ఏంటంటే పిల్లిని పెంచుకున్నాడంట. వాడు పిల్లిని పెంచుకుంటే వాడు నిజంగా నమ్మేసి పిల్లిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఎలక ప్రాబ్లం పోయింది, కానీ పిల్లికి పాలు ఇవ్వాలే, పాలు లేవాడు. ఇంకో సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, వాడేమన్నాడు, ఆవును తెచ్చుకున్నాడు. వాడు వీడు ఆవును తెచ్చుకున్నాడు, ఆవును తెచ్చుకున్నాడు కానీ ఆవుని సరిగ్గా సాకడం, దాన్ని గడ్డేయడం, దాన్ని పేడ తీయడం, దాన్ని పాలు పితకడం ఇవన్నీ చేస్తే వాడి దగ్గర టైం లేదని చెప్పేసి వేరే పాలేరుకిద్దాం అనుకునే ఆలోచన వచ్చింది అనమాట. పాలేరుకిద్దామని ఆలోచన వస్తే ఎవడో అన్నా అంటే ఇంకో సైంటిస్ట్, పాలేరుని ఎలాగే నమ్ముతావు నువ్వు, పాలేరు నమ్మలేవు, నీ సొంత మనిషిని తెచ్చుకోవాలి అన్నాడు. సొంత మనిషిని తెచ్చుకోవాలంటే ఎలా సొంత మనిషి వస్తుంది, ఒక ఆడదాన్ని తెచ్చుకోవాలంట. అప్పుడు వీడేం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక భార్యమో పాలుని పితుకుతా ఉంది, గోవుని సంరక్షిస్తుంది. పెళ్ళైంది కాబట్టి వీళ్ళకి ఎవరు వచ్చారు, పిల్లలు వచ్చారన్నమాట. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకు పాలు కావాలి, ఇంకొక ఆవు కొనుక్కున్నాడు అనమాట. ఈ భగవద్గీత అక్కడే ఉండిపోయింది, ఇప్పుడు అలాగే ఉండిపోయింది అనమాట. సైన్స్ అంతా ఇదే, సైన్స్ అంతా ఇదే. సైన్స్ మనకి మేలు చేస్తుంది అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ గా ఒక అనవసరమైనటువంటి దాన్ని సృష్టించి, ఆ అనవసరమైనటువంటి దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకెన్నో అనవసరమైనటువంటి వాటిని సృష్టించి, వాటిని మెయింటైన్ చేయడానికి ఇంకెన్నో అనవసరమైనటువంటి వాటిని సృష్టించి ఇంత పెద్ద భాండాగారాన్ని ఏర్పాటు చేశామన్నమాట. అసలు మొదట ఎక్కడే తుంచేయాల్సింది, అక్కడే తుంచేయాల్సింది. ఆ సైంటిస్టు నిజమైనటువంటి వాడైతే, వాడి శ్రేయోభిలాషి అయితే వాడికి ఏం చెప్పాలి, ఒరే నాయన నీ తలగడ కింద పెట్టుకో, లేదా నీ యొక్క తల పక్కన పెట్టుకో, నువ్వు భగవద్గీత అప్పుడే ఏ ఎలక రాదు, భయపడి రాదు అని చెప్పేసి వాడు చెప్పుకుంటే అయిపోయింది కదా. దానికి వాడు ఏం చేశాడు, పిల్లిని పెంచుకో, తర్వాత ఏమో కుక్కని పెంచుకో, తర్వాత ఇంకోటి ఇది పెంచుకో అది పెంచుకో అని చెప్పి ఇంత చెత్త చేశాడు. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను, అంటే నువ్వు ఆ ప్రశ్న తీసుకొచ్చావు కాబట్టి ఇంకొక ఉదాహరణ చెప్తా, అంటే నిన్ను ఆరోపిస్తూ కాదు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనే హోటల్ తయారు చేశారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ఏమిటయ్యా, కార్లు స్కూటర్లు ఇవి తయారు చేసేది. వాడు మంచి స్కూటర్ మంచి కారు ఒకటి తయారు చేశాడు. కారు తయారు చేసిన తర్వాత వాడికి అనిపించింది కారు బాగెళ్లాలంటే ఏం కావాలి? పెట్రోల్ కావాలి. వెరీ గుడ్, పెట్రోల్ కావాలి. పెట్రోల్ ఒకటి సరిపోతుందా? ఇంకేం కావాలి? డ్రైవర్ వాడు ఏదో తినేది చేసుకుంటాడు, బట్ దానికి ఇంకేం కావాలి? రోడ్డు కావాలి, రోడ్డు కావాలి. సో కారు కనిపెట్టినటువంటి వాడు రోడ్డు కావాలి. రోడ్లు వేశారు వీళ్ళు. రోడ్లు వేస్తే కారు రోడ్డు మీద సాఫీగా వెళ్తుంటే మామూలుగా వెళ్తుందా కారు? వాడికి ఏమనిపించింది? ఇంకాస్త ఫాస్ట్గా వెళ్లాలనిపించింది. ఫాస్ట్గా వెళ్లాలనిపిస్తే అప్పుడేం వచ్చినాయి? యాక్సిడెంట్లు వచ్చినాయి. యాక్సిడెంట్లు వస్తే వాళ్ళు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు అనమాట. అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ అంబులెన్స్ హాస్పిటల్ దాకా వెళ్లేటప్పటికి చచ్చిపోతున్నారని చెప్పేసి ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ ఒకటి తయారు చేశారనమాట. అంటే ఎక్కడైనా సరే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్ గా హెలికాప్టర్ వస్తుంది, ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది, ఎయిర్ లిఫ్ట్ చేసి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈ రోడ్లు వేయడం ఎందుకు, కారు కనిపెట్టడం ఎందుకు, రోడ్లు వేయడం ఎందుకు, యాక్సిడెంట్లు చేయించుకోవడం ఎందుకు, తల బద్దలు కొట్టుకోవడం ఎందుకు, ఇదంతా అవసరమా అని మనం గనక ప్రశ్నించుకున్నట్లయితే అవసరం లేదు. ఎడ్ల బండ్లు లేవా? ఇంతకు ముందు ప్రయాణ సౌకర్యాలు లేవా? అత్యవసరంగా అనుకుంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్లాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లేవారు, ఎలా వెళ్లేవారు? ఎడ్ల బండి రూపంలో వెళ్లేవారు. నువ్వు కార్లు తయారు చేస్తావు, రోడ్లు వేస్తావు, రోడ్డు మీద కారు ఫాస్ట్ గా వెళ్తే బోల్డన్ చచ్చిపోతూ ఉంటారు, మనుషులు చచ్చిపోతూ ఉంటారు, కార్లు విరిగిపోతూ ఉంటాయి. ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మనం సృష్టించుకుని దీన్ని మనం ఏముంటున్నాం? అడ్వాన్స్మెంట్, అడ్వాన్స్మెంట్, అడ్వాన్స్మెంట్. ఇంతకంటే మూర్ఖత్వం ఏమనుందా? ఇంతకంటే మూర్ఖత్వం ఏమనుందా? ఇలా అడిగేవాడు ఎవడు లేక గాని మనం వాళ్ల ఇల్యూజన్ లో మనం వెళ్ళిపోయి వాళ్లలాగే ఆలోచించేస్తున్నాం. మనం వాళ్ళ ఇల్యూజన్లోకి వెళ్ళిపోతున్నాం, వాళ్ళ భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళలాగా ఆలోచించేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ చేసినంతా కూడా కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఫండమెంటల్ గా లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కారులో తిరగడమా, అంబులెన్స్ లో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళడమా? లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జీవస్య తత్వ జిజ్ఞాస. లైఫ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. సెన్స్ గ్రాటిఫికేషన్ కి నువ్వు దారులు ఎత్తుక్కుంటే ఒకటి కాదు కొన్ని కోట్ల దారులు ఎత్తుక్కోవచ్చు. కోట్ల దారులు వాళ్ళు ఏర్పాటు చేశారు, బట్ ఈ దారులన్నీ అవసరం లేదే. ఆల్ దీస్ వేస్ ఆర్ గోయింగ్ టు లీడింగ్ యూ టు హెల్. ఆల్ దీస్ వేస్ ఆర్ లీడింగ్ యూ టు హెల్. ఇన్ని దారులు ఏర్పాటు చేశావు, ఇలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు, ఏ ద్వారా వెళ్తే ఏ రాయి తిని బద్దలు కొట్టుకోవడానికి తల్లను. సో సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ యాక్చువల్ గా మనకి చేసింది ఏమిటి అంటే పెద్ద హాని చేసింది. అప్పుడు మీరు అనొచ్చు, మరి మీరు అంత కన్విక్షన్ ఉంటే మీరెందుకు సైన్స్ ను వాడుకుంటున్నారు? నేచురల్ గా ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు కదా, అంతే కదా. మీరు అప్పుడు మొబైల్ ఫోన్ వాడకూడదు, వాళ్ళు చేసింది ఏది ముట్టుకోకూడదు, అవునా కాదా? కాదా? అవును కదా. ఏమిటి వాచ్? ఇగో ఇలా ముట్టుకుంటే ఆయన అప్పుడే అడిగేస్తున్నాడు. ఆయన దీనికి ఎట్లా సమాధానం చెప్పేది? ఓ వాడించు, తత్వ జిజ్ఞాసకు ఉపయోగపడే టెక్నాలజీ వాడచ్చు, అంతేనా? తత్వ జిజ్ఞాసకు టెక్నాలజీ మీద సంబంధమే లేదే. ఒకవేళ ఉపయోగపడేదైతే అప్పుడే ఉండేది కదా టెక్నాలజీ. అప్పుడు టెక్నాలజీ, ఈ టెక్నాలజీ లేదు అప్పుడు. ఎందుకంటే ఈ టెక్నాలజీ మనం బుర్రలు బదులు కొట్టుకుంటామని తెలిసే వాళ్ళు టెక్నాలజీ పెట్టలేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చి పడింది అని చెప్పేసి అంటారు కదా, ఫ్రీగా వస్తే వాడు ఫినాయిల్ అయినా తాగిస్తాడని ఎవడో అంటారు చూసారా. సో ఫ్రీగా దొరుకుతుంది కానీ ఫినాయిల్ తాగేస్తావు నువ్వు? టెక్నాలజీ ఎలాగో వచ్చి పడింది కదా, సస్తావా, దాన్ని పట్టుకుని తీసుకుందామని ఎవడికో దూలగుండా కనబడిందంట, వాడు తీసేసుకుని ఇలా పెట్టేసుకున్నాడంట. పెట్టేసుకుంటే మొత్తం ఒళ్ళంతా దొరదలు వచ్చినాయి. మరి ఎట్లా దీన్ని ఎలా అర్థం చేసుకునేది చెప్పండి? అమ్మో అంత పెద్ద స్థితిలో ఉన్నాం మనం. మ్యానుఫాక్చరర్ కి సుకృతి వచ్చి అంత భయంకరంగా వాడేస్తున్నాం మనం. అంటే మన చైతన్య సంకేతం మొబైల్ ఫోన్ లో వాడుతుంటే ఆ నోకియా కంపెనీ వాడికి ఎంత సుకృతి వస్తుందో ఆలోచించడం. బట్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుపాదులు ఆ టైంలో ఒక డివోటీ దీనికి ఒక మంచి ఆన్సర్ చెప్పాడు, నేను మీకు చెప్తాను. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఆన్సర్తో కంప్లీట్ చేద్దాం. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, లైట్ పడింది, రెడ్ లైట్ పడింది. ఆ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ 50 కిలోమీటర్లు. వీడు 60 కిలోమీటర్ స్పీడ్తో వస్తున్నాడు ఒకడు స్కూటర్ మీద. వచ్చి రెడ్ లైట్ పాస్ చేసి వాడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేయాలి? నెంబర్ నోట్ చేసుకు, నెంబర్ నోట్ చేయడానికి వాడు వెళ్ళిపోతున్నాడు, ఇవి కనబడదు కదా. కాబట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కన ఏముంది, బైక్ ఉంది. సో ట్రాఫిక్ కానిస్టేబుల్ దేని మీద కూర్చున్నాడు, బైక్ మీద కూర్చున్నాడు. బైక్ మీద కూర్చుని వాడిని పట్టుకోవాలంటే వీడు ఎంత స్పీడ్తో వెళ్ళాలి, 70తో వెళ్ళాలి. కానీ ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎంత, 50. అక్కడ వాడేమో ఒక రెడ్ తర్వాత ఇంకో రెడ్ క్రాస్ చేసి పోతున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేయాలి, నోనో వాడు రెడ్ క్రాస్ చేస్తున్నాడు కాబట్టి నేను ఉంటాను, బ్లూ వరకు ఉంటానండి, వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, ఆ రెడ్ ని క్రాస్ చేయాలి. ఎంతవరకు ఈ పని చేయాలి, వాడిని పట్టుకున్నంత వరకు నువ్వు ఈ పని చేయాలి. ఆ పని చేస్తే నిన్ను ఎవడైనా శిక్షిస్తాడా, గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుందా? నువ్వు 50 దగ్గర 70 వాడావు, రెడ్ దగ్గర నువ్వేమో దాటి వెళ్ళిపోయావని వీడిని శిక్షిస్తుందా? ఎందుకు, దీని పర్పజ్ ఏమిటి? వీడు క్రాస్ చేసినటువంటి సిగ్నల్ క్రాస్ చేసిన పర్పజ్ ఏమిటి, స్పీడ్ లిమిట్ దాటిన పర్పజ్ ఏమిటి? వాడిని పట్టుకుని సరైనటువంటి మార్గంలో వాడికి ఫైన్ వేసి మళ్లీ వాడిని 50 కంటే తక్కువ నడిపించే విధంగా, రెడ్ సిగ్నల్ దగ్గర ఆపించే విధంగా వాడిని ఇన్స్ట్రక్ట్ చేయడానికి వీడు ఈ పని చేస్తున్నాడు. కాబట్టి వీడు దీన్ని వాడినా కూడా తప్పు లేదు. సో అదే విధంగా ఇప్పుడు లాజిక్ ఇప్పుడు ఉపయోగిస్తే దాని అర్థం ఏమిటి, ఇప్పుడు అర్థమైందా? మోడర్న్ టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించవచ్చు, మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి దాంతో జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునేటువంటి వాళ్ళని అలా చేసుకోకుండా ఆపడానికి ఉపయోగించినట్లయితే అప్పుడు జస్టిఫైబుల్, దానికి గాను నువ్వు కావాలంటే వాడచ్చు. నీకు అలాంటి ప్రమేయం లేకపోతే నువ్వు దాన్ని వాడడానికి వీల్లేదు. అండర్స్టూడ్? కన్విన్సింగ్ గా ఉందా లేదా? ఇంకా మీకు నేను రైట్, రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు మింగుతారు. ఇప్పుడు ఇంత మన రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టుగా ఉంది. ఫస్ట్ ఎప్పటి వరకు మనం చర్చ చేసింది ఏమిటి, సైన్స్ ప్రకారం సైన్స్ ఎలా తప్పు అనే ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం, అవునా? ప్రపంచం మొత్తం సైన్స్ వెనకాతలు వెళ్తుందని చెప్పేసి మనం కూడా సైన్స్ వెనకాతలు వెళ్తే మనకేమవుతాం, మనం కృష్ణ చైతన్యానికి పనికిరాం. ప్రపంచం అంతా దేని వెనక వెళ్తుంది, ఇంద్రియ తృప్తి వెనక వెళుతుంది. ప్రపంచం అంతా ఇంద్రియ తృప్తి వెనకాతలు వెళ్తుంది కదా అని చెప్పి మనం కూడా ఇంద్రియ తృప్తి వెనకాతలు వెళ్తే మనకి కృష్ణ చైతన్యం అనేటువంటిది అబ్బదు. సో అందువల్ల 10 మంది వింటున్నారు కదా, లేదా 10 మంది ఒక మార్గంలో నడుస్తున్నారు కదా అని చెప్పి మనం ఆ మార్గంలో నడవడానికి వీల్లేదు. అది శాస్త్ర ప్రమాణంగా ఉందా లేదా అనేటువంటిది చూడాలి. నేను ఇంతవరకు చెప్తుంది అదే, ఇదేంటంటే ప్యూర్ ఫెయిత్ ని మనం ఫాలో అవ్వాలి కానీ మిక్స్డ్ ఫెయిత్ ని ఫాలో అవడానికి వీల్లేదు. ప్రపంచం అంతా మిక్స్డ్ ఫెయిత్ నే కదా ఫాలో అవుతుంది, ప్రపంచం అంతా ఫాలో అవని మనకే, మనకి ప్యూర్ ఫెయిత్ దానికంటే ఉన్నతమైందని తెలుస్తుంది కదా, తెలిసినప్పుడు మనం దాన్ని ఎందుకు ఫాలో అవ్వకూడదు? సో శాస్త్రాన్నే నమ్మాలి, ఇంకా వేరే దేని నుంచి నమ్మకూడదు. శాస్త్రం ద్వారా వచ్చినటువంటి ఫెయితే ప్యూర్ ఫెయిత్, వేరే దేని ద్వారా ఫెయిత్ వచ్చినా అది యూజ్లెస్ ఫెయిత్, అది భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చలేదు. అందుకే నేనేమన్నాను, ఇంతకుముందు 200 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కడు ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమనేవాళ్ళు, ఇది శాస్త్రంలో ఎక్కడైనా చెప్పారా, ఇది వేదవాక్క అని అడిగారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకనంటే అదంతా కూడా మరుగున పడిపోయి వీళ్ళు సైన్స్ ని ప్రమోట్ చేయడం వల్ల ఇది ఏ సైంటిస్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు, ఎక్కడది నిరూపించబడి అని అడుగుతున్నాను. సో అందువల్ల గ్రహణంకి ఎక్స్ప్లెనేషన్ గానీ లేకపోతే ఇంకా దేనికైనా ఎక్స్ప్లెనేషన్ గానీ, లేకపోతే వాళ్ళు ఏదో అంటారు. ఇండియన్స్ కూడా ఇప్పుడు చంద్రగ్రహణానికి వెళ్ళారు, చంద్రమండలానికి వెళ్లారని చెప్పేసి ఈ మధ్యన వాళ్ళు బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళారు. వాడేదో 30 ఏళ్ల క్రితం వాడు వెళ్ళిన తర్వాత వీడు వెళ్ళాడు, అదేదో అంటారులేండి, తెలుగు ఏదంటారు, దొంగల పండి, వెరీ గుడ్, దొంగల పండి 6 నెలలకు కుక్కలు మురిగాయి అంటారు. వెరీ గుడ్, మంచి సరి అయిన సమయానికి చెప్పారు ఆయన. దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగాయి అంట, ఇది అంతే. వాళ్ళు ఆల్రెడీ వెళ్లి అక్కడి నుంచి బూడిదో ఏదో తీసుకొచ్చారు, రాళ్ళు ఏదో తీసుకొచ్చారు, అది వాళ్ళు వెళ్ళలేదు. మీకు ముందే చెప్పాను ఎలా జరిగిందో, ఏరియా 55 షూటింగ్ ఇదంతా విన్నారు కదా. సో వాళ్ళకి అర్థమైపోయింది, ప్రస్తుతానికి మనం ప్రపంచానికి నమ్మించేసాం, సరిపోయింది, మన పర్పజ్ అయిపోయింది. అయిపోయి మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారు. తర్వాత వాళ్ల మూర్ఖత్వం 30 ఏళ్ళకి వీళ్ళకి అబ్బింది అనమాట. వాళ్ళకి అప్పుడున్న మూర్ఖత్వం ఇప్పుడు అబ్బింది. అంటే మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి, మూర్ఖత్వాన్ని కూడా 30 ఏళ్ళ తర్వాత అబ్బించుకున్నారంటే వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. సో 30 ఏళ్ళ తర్వాత వీళ్ళెళ్ళి వీళ్ళు కొద్దిగా సౌండ్ చేస్తారు, మేము ఇది పంపించాం అది పంపించామని చెప్పి తర్వాత మళ్ళీ వీళ్ళు మట్టుకు వీళ్ళు కోరుకున్నారు అనమాట. తర్వాత ఇంకో 30 ఏళ్ళకి ఇంకో కంట్రీ కప్పుద్ది అనమాట ఈ మూర్ఖత్వం అనమాట. సో ఈ మాసం ఇలాగే నడుస్తూ ఉంటుంది. అందువల్ల శాస్త్రమే మనకు ప్రమాణం, ఇంకోటి ఏది ప్రమాణం కాదు. డిఫరెన్స్ అది ఒకటి, ఇది నీ శక్తితో నువ్వు చూస్తున్నావు, ఇది శాస్త్రంలోనే చెప్పుంది. ఒక గురువుని స్వీకరించే ముందు గురువుకి ఫలానా ఫలానా లక్షణాలు ఉన్నాయని శాస్త్రమే చెప్తుంది. కాబట్టి నువ్వు ఆధారపడుతుంది నీ సొంత ఇంటెలిజెన్స్ మీద ఆధారపడలేదు. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? శాస్త్రం మీద ఆధారపడుతుంది. సో అందులో ఏ తప్పు లేదు. అలాంటి సైంటిస్ట్ మనకి రాష్ట్రపతిగా ఉన్నారు. మీ ప్రశ్న ఏంటి? అవును, అది దురదృష్టం. కలియుగం ముందుకెళ్లాలంటే అలాంటి వాళ్ళే అవ్వాలి. మరి చూడండి, మనకి అంత ఆస్కారం లేదు. మన కంఠశ్వాస వినేవాళ్ళు ఎవరో, నేను ఇంత కంఠశ్వాసతో ఇంతసేపు చెప్పాను, మీలో నిజంగా ఎంతమందికి అర్థమైందో, ఎన్ని ప్రిన్సిపల్స్ అర్థమైందో నాకు నిజంగా తెలియదు. బట్ నా తపన మీకు అర్థమవుతుంది, ఏదో చెప్పాలనే తపన మీకు అర్థమవుతుందని నాకు నేను అనుకుంటున్నాను. ఏదో ఒక ముఖ్యమైనటువంటి మోసం వాళ్ళు మనకు చేస్తుంది ఏమిటో మీకు తెలియాలని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో, మీరు దాన్ని రిపీట్ చేయమంటే చేయలేకపోవచ్చు, బహుశా నేను చెప్పింది రిపీట్ చేయమంటే చేయలేకపోవచ్చు, బట్ ఈ ఎఫెక్ట్ మీ హార్ట్ మీద పడిందని నేను అనుకుంటున్నాను. వీళ్ళు మోసగాళ్ళు అనేటువంటిది నిరూపణ అయ్యింది. వీళ్ళు మోసగాళ్ళు కాబట్టి మీరు అనొచ్చు, వాళ్ళ మీద మీకు ఎందుకండి అంత కక్ష? వాళ్ళు మీకేం చేశారని ఎందుకు అనవసరంగా అంత కక్ష పెట్టుకుంటారు వాళ్ళ మీద? వాళ్ళ మీద కక్ష కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇందాక లాలీపాప్ పిల్లవాడు గోల్డ్ చేయనందుకు గుర్తు పెట్టుకుంటే అది మీకు దానికి అదే ఆన్సర్. వాళ్ళ కక్షతో మేము మాట్లాడలేదు. వాళ్ళు ఏం తీసేస్తున్నారు? మనలో ఉండేటువంటి ప్యూర్ ఫెయిత్ని తీసేస్తున్నారు. అందుకే అది తెలుసుకుని అలర్ట్ గా ఉంటే నాకు నీ లాలీపాప్ అక్కర్లేదు. ఈ పిల్లగాడు అలర్ట్ గా ఉన్నాడు అనుకో, వాడు వచ్చి రాగానే లాలీపాప్తో వచ్చి రాగానే వీడేమని అంటాడు, నాకు తెలుసు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు అని గట్టిగా అరిచాడు అనుకో, 10 మంది వచ్చి గుమ్ కూడతారు, వాడిని పట్టుకొని కొట్టేస్తారన్నమాట. సో అలా అలర్ట్ చేయడానికి, పిల్లడిని అలర్ట్ చేయడమే ఇదంతా అనమాట. ఎవరి మీద కక్ష లేదు మాకు, సైంటిస్టుల మీద కక్ష లేదు. బట్ సైన్స్ నమ్మేవాడు ఏం నమ్మలేడు, రిలీజియన్ ని నమ్మలేడు. రెండు పరస్పర విరుద్ధాలు, రెండు పరస్పర విరుద్ధాలు. నాకు రెండింటి మీద ఫెయిత్ ఉంది అని అంటే, ఆ రెండింటి మీద ఫెయిత్ ఉంది అని అంటే వాడు మ్యాడ్ ఫెలో అంతే అంతే. సైన్స్ వితౌట్ రిలీజియన్, సో రిలీజియన్ షుడ్ బి దేర్. వెరీ గుడ్, ఓకే. మనం సైన్స్ అనే పదం వాడుతుంటే సైన్స్ కి ఇంకొక యాక్సెప్టబిలిటీ ఒకటి ఉంది. సైన్స్ కి ప్రభుపాదులు వారు ఏమంటారంటే, అవర్ రిలీజియన్ ఇస్ సైంటిఫిక్ రిలీజియన్ అంటారు. విన్నారా? అవర్ రిలీజియన్ ఇస్ అంటే ఏమిటి? సైన్స్ ఎంత నిందించిన తర్వాత మళ్ళీ ఈయనేమో సైంటిఫిక్ రిలీజియన్ అంటారండి. సైన్స్ అంటే అర్థం ఇప్పుడు చెప్పిందంతా కూడా సైన్స్ లో ఉండే లోపం, సైన్స్ లో సైన్స్ యొక్క విధానంలో లోపం. బట్ సైన్స్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్. సైన్స్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ ఎందుకనంటే సైన్స్ అంటే ఏమిటి, యాక్చువల్ సైన్స్ అంటే ఏమిటో చెప్తాను. ఒక ప్రయోగాన్ని ఎవరు చేసినా దానికి రావాల్సినటువంటి రిజల్ట్ వస్తే అప్పుడు అది సైన్స్ కింద లెక్క. ఎవరు చేసినా ఆ ప్రయోగం రావాల్సిన రిజల్ట్ రావాలి. అలాగే స్పిరిచువల్ సైన్స్ అంటే ఏమిటంటే, ఈ శాస్త్ర నియమాల్ని ఎవరు పాటించినా ఆ శాస్త్ర నియమాల ప్రకారం రావాల్సిన రిజల్ట్ వస్తే అప్పుడది స్పిరిచువల్ సైన్స్ అనమాట. ఇది కేవలం బ్రాహ్మణులు చేస్తేనే రిజల్ట్ వస్తుంది, లేకపోతే శూద్రులు చేస్తేనే రిజల్ట్ వస్తుంది అని కాదు. ఎవడు కిరాట హూనాంధ్ర పులింద పుల్కష ఆభీర సంభ యవన కస ఆదయ, భాగవతం మనకు చెప్తుంది. ఇవన్నీ తెగలు అనమాట. వీళ్ళు వర్ణాశ్రమ ధర్మం కింద ఉండేటువంటి వాళ్ళు. ఎవరైనా సరే పాటించిన షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురు నశ్యాద్ వైష్ణవ స్వపచో గురు. ఇది సైన్స్. సో భాగవతం సైన్స్ ఎందుకు? దీన్ని ఎవడు అడాప్ట్ చేసినా కూడా వాడు ఒక శుద్ధ భక్తుడయ్యే అవకాశం ఉంది. దీనికి ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. సో పాయింట్ ఏంటి, ఇది సైన్స్. సైన్స్ అంటే యూనివర్సల్లీ అప్లికబుల్. యూనివర్సల్లీ అప్లికబుల్ అంటే ఇండియన్ చేస్తేనే నీకు ఆ డిజైర్డ్ రిజల్ట్స్ వస్తుంది అని కాదు, ఎవరు చేసినా డిజైర్డ్ రిజల్ట్ వస్తుంది. సో ప్రభుపాదుల వారు ఆయన డిఫైన్ చేసిన రిలిజియన్ ఇలాంటిది అనమాట. ఇది సైంటిఫిక్ రిలిజియన్, ఇట్స్ నాట్ డాగ్మా, ఇట్స్ అ సైంటిఫిక్ రిలిజియన్. ఓకే, బయలుదేరా కదా.